So you may not know who you are. Ramana Swamini, you are a Krishna Yastanar. Krishna Yastanar. నా హృదయంలో ఏదో ఆత్మ ఉందంటున్నారు, చైతన్యం ఉందంటున్నారు, ఏదో ఉందంటున్నారు, ఏదేదో ఉందంటున్నారు, నిజం ఉందంటున్నారు, ఆత్మ ఉందంటున్నారు, చైతన్యం ఉందంటున్నారు, బ్రహ్మం ఉందంటున్నారు, శాంతి ఉందంటున్నారు, ఆనందం ఉందంటున్నారు అంటున్నారు. కానీ నాకేం తెలియటం లేదు. ఇలా అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. హృదయంలో ఏదో ఉంది, ఆనందం ఉంది, ఎరుక ఉంది, బ్రహ్మం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, సుఖం ఉందని చెబుతున్నారు. చదవటం నాకేం తెలియటం లేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే నేను తెలుస్తుంది. అంటే నాకు మనస్సే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. నేను అంటున్నాను. ఆ నేనేంటో తెలుస్తుంది, కానీ హృదయంలో ఉన్నది ఏంటో తెలియటం లేదు. కానీ నేను తెలుస్తుంది. అంటే నా మనస్సు నాకు తెలుస్తుంది. నా మనస్సులో ఉన్న తలంపులు తెలుస్తున్నాయి. నా మనస్సే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. అది తెలుస్తుందో నేను తెలుస్తుంది. ఆ హృదయంలో ఉన్నది ఉందని అంటున్నారు, కానీ తెలియటం లేదు అని ప్రశ్న. అంటే భగవాన్ అంటున్నారు, ఇవన్నీ మానసిక భావంలో నీకు తెలిసిందనుకోవటం, తెలియకపోవటం అనుకోవటం, ఇవన్నీ మానసిక భావంలో. అది తెలియటం తెలియకపోవటంలో మీకు అతీతంగా ఉండదు. తెలియటం అనేది మనసుకు సంబంధించింది, తెలియకపోవటం అనేది మనసుకు సంబంధించింది. నాకు తెలుసును అనేది కూడా మనసుకు సంబంధించిన విషయం, నాకు తెలియదు అనేది కూడా మనసుకు సంబంధించిన విషయం. ఇవన్నీ మనోగతమైనటువంటి విషయాలు. అంటే ఆత్మ నాకు తెలియదు అంటారు అనుకుంటారన్నా, విషయ జ్ఞానానికి తెలియదు. మనస్సుకి విషయ జ్ఞానం ఉంటుంది. విషయ జ్ఞానానికి ఆత్మలా తెలుస్తుంది? ఆత్మ తెలియదు. విషయ జ్ఞానం చెప్పి వాడు చెబుతున్నారు నాకు ఆత్మ తెలియటండి కదా. అంటే అసలు ఆత్మని ధ్యానం చేయటం నేర్చుకుంటే, ఆత్మని ధ్యానం చేయగా చేయగా, ఆత్మను స్మరించగా స్మరించగా, చూచాయిగా దాని గుర్తులు మనకు తెలుస్తాయి. ఆత్మలాంటి వైభవం కొంత తెలుస్తుంది ఆత్మను స్మరిస్తూ ఉంటే. కానీ మనం నిరంతరం విషయాలను స్మరిస్తున్నాం. విషయాలను స్మరిస్తూ ఆత్మను తెలియటం కానీ ఎలాగా? విషయాలను స్మరిస్తున్నాం, విషయాలను ధ్యానం చేస్తున్నాం, విషయాలను తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే విషయ చింతన చేస్తున్నాం. నువ్వు విషయ చింతన చేస్తుంటే నీకు ఆత్మలా తెలుస్తుంది. విషయాలను ధ్యానం చేస్తున్నావు, విషయాలను చింతిస్తున్నావు, కానీ ఆత్మను ధ్యానం చేయటం లేదు, ఆత్మను చింతించటం లేదు. నువ్వు ఆత్మను ధ్యానం చేస్తే ఆత్మ తెలియబడుతుంది. విషయాలను చింతిస్తున్నావు, విషయాల్ని చింతించటం వల్ల నీకు ఏమొస్తుంది? ఆ విషయాల పట్ల నీకు ఆసక్తి వస్తుంది, మనస్సులో వాడుతుంది, అక్కడి నుంచి భోగ దృష్టి కలుగుతుంది. మోక్షం విషయ చింతను తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ మనకు మోక్షం రాలేదా పెంచండి, మోక్షం మార్గం కూడా కనపడుతుంది. మోక్షం మనకు ఎలాగ లేదు అని తెలుస్తుంది, మోక్షానుభవం మనకు ఎలాగ లేదు. పోనీ ఆ మోక్షానుభవం ఎవరికైనా మార్గం ఏదైనా కనిపిస్తుందంటే మార్గం అంటే నడిచి వెళ్ళొచ్చు, మార్గం కనపడుతుండదు. ఆ మార్గం ఎవరికి కనిపిస్తుందంటే మన జీవితంలో దేహ ప్రారంభంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది. దేహ ప్రారంభంలో ఆ రెండాకిని సహనంతో అనుభవించేవాడికి మోక్షానికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. కేవలం కబుర్ల వల్ల కాకరకాయలు రాదు. ఏదైనా సంతోషం వచ్చినా ప్రారంభంలో, ఏదైనా దుఃఖం వచ్చినప్పటికీ అది ప్రకృతి, ఇది ప్రకృతి. సంతోషం ప్రకృతి, దుఃఖం కూడా ప్రకృతి. అది ఏది వచ్చినప్పటికీ ఆ రెండాకిని సమానంగా ఎవరైతే అనుభవిస్తున్నాడో, ఆ ఊర్పు ఎవరికైతే ఉందో, ఆ నేర్పు ఎవరికైతే ఉందో, ఆ సహనం ఎవరికైతే ఉందో, వాడికి మోక్ష మార్గం కనిపిస్తుంది. వాటికి మోక్ష మార్గమే కనపడదు అసలు. అది అంటే నిరంతరము విషయాన్ని చింతించేవాడికి, ఆ విషయాన్ని ధ్యానించేవాడికి మనసు బాహ్యముఖంగా వెళుతుంది. అక్కడి నుంచి బోధ దృష్టి వాడికి కలుగుతుంది. ఏమైనా కష్టం వచ్చినప్పుడు మా విధి ఇలా ఉందండి అని అంటారు. ఆ విధిని అనుభవించేవాడిని చూసేస్తే ఇంకా అది విధి ఏంటి అని నాడు భగవాన్. మామూలుగా ఎలా అంటూ అంటారు, మాకు విధి ఇలా ఉందండి, మా రాత ఎలా ఉంది అంటూ అంటారు కదండి. ఆ రాత అయినా విధి అయినా దేహగతమైన నేనకే, దేహాభిమానానికే. వాడిని విధి అనిపించే వాడిని తీసేస్తుంది విధి ఏంటి? వాడికి విధి ఏమీ లేదు. అంటే మన హృదయంలో చైతన్యం మనకు నేనుగా వ్యక్తం అవుతుంది, మన మనస్సు మనకి నేనుగా వ్యక్తం అవుతాం. అంటే మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకోవటమే యోగం యొక్క పర్యవసానం, యోగం యొక్క పరమార్థం. మన మాటలో కానీ మన చేతలో కానీ మన దైనందిన జీవితంలో కానీ మనస్సు విజృంభించకుండా చూసుకోవాలి. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పి ఏంటి, నీ దేహానికి ఆహారాన్ని నువ్వు ఆపిచేయక్కర్లేదు, దేహాభిమానానికి సప్లై ఆహారాన్ని ఆపిచేయాలి. నువ్వు దేహానికి పెట్టి భోజనం మానక్కర్లేదు, దానికి సరిపడి పెట్టు భోజనం, దానికి ఎంత ఇష్టంగా పెట్టు దేహానికి, కానీ దేహాభిమానానికి సప్లై అయ్యే మటుకు ఆహారాన్ని ఆఫ్ చేస్తే దేహం ఉండగా నువ్వు జీవన్ముక్తులు అవుతావు, జ్ఞాని అవుతావు, గుణాతీతులు అవుతావు, ఈశ్వర స్వరూపాన్ని పొందుతావు. ఇప్పుడు మనకి ఎన్ని తలంపులు వచ్చినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని ఊహలు వచ్చినా, ఎన్ని సంకల్పాలు వచ్చినా ఈ విద్యని అని చెప్తారు తిరుగుతున్నాను. అంటే భగవాన్ అన్నారు, మన సాధనలు ఎలాగున్నాయంటే గానుగుడ్డిలాగా ఉన్నాయి అన్నారు. గానుగుడ్డికి కన్న కంకలు కట్టేస్తారు, అది పాపం గంటల తరపుడు ఎద్దు తిరుగుతుంది. అప్పుడు అనుకుంటుంది అతని గర్వపడులు బయలుదేరాయి, ఈ పాటికి బీమారం వచ్చేసామని. ఆ గంటలు ఎక్కింటున్నారు, ఎక్కడ ఉండుతున్నాయి, ఆ ఎద్దు ఎక్కడ బయలుదేరిందో అక్కడే ఉంటుంది. మన సాధన కూడా అలా గానుగుడ్డిలాగా ఉన్నాయి. దానికి ఏంటి కంకర కట్టేస్తారు కనుక అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మనం కూడా సాధన చేసేస్తున్నాం, యోగాభ్యాసాలు చేసేస్తున్నాం, అది చేస్తున్నాం, ప్రాణాయామాలు చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఏమి చూసినా ఆ దానికి చుట్టూరు ఎలా తిరుగుతూ ఉంటున్నా, నిజాన్ని అని చుట్టూరు, ఆ దేహగత నేను చుట్టూరు, దేహాభిమానం చేరు చుట్టూ, పూజల పేరు మీద జపాల మేరు పేరు ధ్యానాల పేరు మీద దాని చుట్టూరు తిరుగుతున్నాం. అంటే నువ్వు ఏ సాధన చేసినప్పటికీ, ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనకి ఏ తలంపు వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా దానికి బేసిక్ గా దాని లోపల దాని బాటంలో దేహగతమైన లేని ఉంటుంది. అదే పిశాచం, అదే బైబిల్లో దాన్ని సైతాను అంటారు. దాన్ని ఏమంటారు, అదే పిశాచం. దాన్ని మిగతా తలంపుల నుంచి ముందు నేననే తలంపుని వేరు చేయి, సపరేట్ చేయి, సపరేట్ చేసి దాన్ని ఉపసంహరించడానికి ప్రయత్నం చేయి. మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ ఆత్మ ఉంది, అక్కడే చైతన్యం ఉంది. అయితే మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో, నీ సాధన పేరు మీద, యోగం పేరు మీద, ధ్యానం పేరు మీద అక్కడికి ఉపసంహరిస్తే దాని మూలం అది చూసిన వెంటనే అది నశిస్తుంది. నశించినంత మాత్రం లేదు, నువ్వు నశిస్తావనుకోకు. అది మనస్సు ఎప్పుడైతే నశించిందో అక్కడ నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అంటే చైతన్యం ఆత్మ బ్రహ్మమునికి స్వరూపంగా వ్యక్తం అవుతుంది. మన దైనందిన జీవితంలో మనం తినే ఆహార విషయంలో కానీ, మనం మాట్లాడే మాటల విషయంలో కానీ మన మనస్సు అనగే విధానం చూసుకోవాలి. మనస్సు అనగాలి, తర్వాత మనస్సుకి అవినయం రాకూడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుకి అవినయం రాకూడదు. వినయంగా ఉన్నవాడికి మనస్సు అనుగుతుంది, అవినయంగా ఉన్నవాడికి మనస్సు విజృంభిస్తుంది. భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం గురించి అంతా కూడా రమణ మహర్షి గారు ఒక్క మాటలో చెప్పారు. ఒక్క మాటలు అంటే, నువ్వు కర్మ చేస్తున్నావు బాగానే, కర్తవ్యని కర్మని చేయటం నేర్చుకో. నువ్వు కర్మ చేస్తున్నావు, పని చేస్తున్నావు, కర్తవ్యని కర్మని చేయటం నేర్చుకో. నువ్వు ఎలా ఉందంటే పరిస్థితి, మనం చేసే పని కనీసం మనం చేసామని చెప్పుకున్నా పర్లేదు, మనం చెయ్యని పనులు కూడా మనం చేసామని చెప్పుకుంటున్నాం. ఇంకోటి అసలు మనం చేసిన పనులు మనం చేసాం, మనం చేసామని చెప్పుకోవడం మంచిది కాదు. అసలు ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, భౌతికంగా కాదు. అసలు మనం చేసిన పనులే మనం చేసాం మనం చేసామని చెప్పుకోవటం వల్ల దానివల్ల అహంభావం పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. పైగా వరం, ఈ దేహం అంటే మన అందరికీ సరదాగానే జైలు. దేహం దేహం అంటే జైలు. ఈ జైల్లో ఉన్నాం, దేహం అనేది జైల్లో ఉన్నాం. మరి ఈ దేహం చచ్చిపోయినప్పుడు ఈ జైలు వదిలిపోతుందంటే వదిలిపోదు, ఇంకో దేహం ఇచ్చి జీవుని అక్కడ పడేసి అక్కడ కూడా జైల్లో ఉండమంటాడు. మన అందరికీ లోపల ఉన్నామని తెలుస్తాం కదా, ఆ లోపల ఉన్నామంటే దేహం అనేది జైల్లో ఉన్నాం అన్నమాట. ఈ జైలు నుంచి బయటకు వచ్చి దేహం చనిపోయినప్పుడు బయటకు వచ్చేస్తాం కదా మనకు అనిపిస్తుంది, బయటకు రాము, ఇంకో కొత్త జైల్లో పడేస్తారు. అది అది ముసలిదే వరకు ఆ జైల్లో ఉంటాం, ఆ దేహంలో మళ్ళీ అది చనిపోయితే ఇంకో ఇంక ఈ జైల్లో నుంచి ఎప్పుడు విడుదల పొందుతారు. నువ్వు కర్తలేని కర్మను నేర్చుకునే వరకు నువ్వు జైల్లో అలా పడ ఉండవలసిందే. రాజమండ్రి జైలు, రాయవెల్లూరు జైలు, కడలూరు జైలు, ఏదో జైల్లో అలా పడి ఉండవలసిందే. ఏదో దేహం, దేహం అంటే మనకు సరదా ఉండే జైలు అనే సంగతి మనకు తెలియచుండదు. ఈ దేహం ఉండగా మనకు దేహాభిమానాన్ని పోగొట్టుకోవాలి, కానీ దేహం ఉండగా కనుక దేహాభిమానాన్ని పోగొట్టుకునే శక్తి కనుక మనకు లేకపోతే మళ్ళీ కొత్త దేహంలోకి వచ్చిన తర్వాత ఈ దేహం మీద ఎలా అభిమానం మనకు ఉందో కొత్త దేహం నూతన దేహం మీద కూడా అభిమానం అలా ఉంటుంది. ఇది అంటే ఏంటి, సాధన పేరు మీద దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి. మనం చేసి నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి. గాఢ నిద్రలో ఎవరికి నేనే తలంపు లేదు, ఇంకా అది నువ్వు కాదు కాబట్టి అందులోంచి నేను వేరుపడిపోతున్నావు. గాఢ నిద్రలో మన దేహంతో వేరుపడిపోతాం, ప్రపంచంతో వేరుపడిపోతాం, మన కోరికలతోటి వేరుపడిపోతాం, రాజకీయాలతోటి వేరుపడిపోతాం, అనేకతోటి వేరుపో ఇంకా వేరుపడిపోతాం. అవి మనం కాదు కాబట్టి వాటితోటి వేరుపడిపోతాం. బాగా అర్థం చేసుకోండి, మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఏదో ధ్యానం చేసేస్తున్నాం, జపం చేసేస్తున్నాం, అదొక ప్రాపర్ అండర్స్టాండింగ్. సబ్జెక్ట్ మీకు బాగా అర్థం అవుతుందంటే ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్మెంట్ వస్తుంది మీకు బాగా. అది ప్రాక్టీస్ చేయాలని మీకు ఉంటుంది స్వతసిద్ధంగా, మీకు మీ హృదయం యొక్క లోయల్లోంచి ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలంటే బుద్ధి మీ అంతా మీకు కలుగుతుంది. సబ్జెక్ట్ అర్థం కావాలి. సబ్జెక్ట్ అర్థం కాదనుకోండి, ఇది అడుగు పడేసినట్టు. బయట పిల్లలకైనా సరే సబ్జెక్ట్ అర్థం అవుతుంటే వాళ్ళకి రోజు కాలేజీకి వెళ్ళాలని ఉంటుంది, మానవాలను కూడా అనిపించదు కాలేజీకి. సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. అవి మీరు తెలుసుకుని పని చేయండి, మాట్లాడండి, తెలుసుకుని మాట్లాడండి, తెలుసుకుని పని చేయండి. అది తెలుసుకోవాలి, సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి. అంటే దానివల్ల ఏమిటంటే మీరు చేసే ప్రయాణం తెలుకోవచ్చు, మీరు చేసే ప్రయాణం తెలుకోవచ్చు. అంటే మీరు కర్తలేని కర్మను ఆచరించాలి. ఇప్పుడు మీరు ఏదైనా పనికి మంచి పని చేశారనుకోండి, మీరు చేయలేదని మేము అంటారు అనుకోండి, మీకు కోపం వచ్చేస్తుంది. ఎంత చేసినా గుర్తింపు ఉంటాను ఏదైనా అంటారు. పాపం ముసలిలు అలాగే అంటూ ఉంటారు, చాలా కష్టపడ్డామని కుటుంబం గురించి ఎవరో మమ్మల్ని పట్టించుకుంటారు. ఏదైనా వందాకరం సంపాదించినా ఇంట్లో గుర్తించరు వాళ్ళని, పాపం వాళ్ళు గుర్తించలేదని బాధపడతా ఉంటారు. ఎందుకు పరమేశ్వరుడు చూస్తున్నాడు కదా, ఏళ్ళ గుర్తింపుడు ఎందుకు, ఇల్లు చెవాలే కదా. నా దేహం ఎంత నిజమో మీ దేహం కూడా అంతే నిజం. ఇది నిజమైతే మీ నా దేహం నిజమైతే మీ దేహం కూడా నిజమే, కానీ నా దేహం అంతా సత్యం, మీ దేహం కూడా అంతా సత్యం. అంటే వీడు మనం ఏ పని చేసినా ఈశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం చేయాలి. కానీ ఈ గుర్తింపులకి ఏంటండి, ఈ గుర్తింపులు అంటే ప్రకృతి, అంటే ఈ నిజాన్ని ఎంత నిజమో, మనస్సు ఎంత నిజమో, ఈ గుర్తింపులు కూడా అంతే నిజం. అంటే గుర్తించలేరా గుర్తించలేదని కాదు, మీరు చేసే పని, మీ చేతిలో ఉన్న పని మంచి పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, అదంటే వేరు. మీరు గుర్తింపులు కోరారనుకోండి, ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కారు, మీ గుర్తింపులు వస్తే రావచ్చు. మీరు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కావాలంటే గుర్తింపు వచ్చినా గుర్తింపు రాకపోయినా మీ మనస్సు మట్టుకు సమానంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఏకంగా ఉండాలి. అంటే గుర్తింపుల కోసం పని చేయొద్దు. కోరుకోకుండా గుర్తింపు వచ్చింది అనుకోండి, దానివల్ల మీకు ప్రమాదం లేదు. తన సామాన్యుల ఉద్దేశం ఏంటంటే దేహం మరణించాక మోక్షాన్ని గడపడం. దేహాన్ని మరణించాక వెళ్ళింది లోకాలు, ఇతర లోకాలు. మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. పునర్జన్మ కూడా ఉందని మాట నిజమే, పునర్జన్మ కూడా ఉంది. మనస్సు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. కానీ మోక్షం అంటే అది కాదు. మోక్షం అంటే మనం ఉన్నాం సంగతి తెలుస్తూ ఉంటుంది, మనం ఉంటాం. శాంతి సుఖము ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తం అవుతూ ఉంటుంది, మనం ఉంటా ఉంటుంది. హైయెస్ట్ హ్యాపీనెస్, హైయెస్ట్ పీస్, హైయెస్ట్ గ్రీస్ మనకు అనుభవంలోకి వస్తుంది. మనం ఉన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. విడి తెలియదు, అది మోక్షం. దేహం ఉండగా పొందొచ్చు, దేహం పోయిన తర్వాత కూడా ఉంటుంది. దేహం ఉండగానే పొందాలి, అంటే దేహం మరణించిన తర్వాత వచ్చే స్టేట్ కాదు. ఒక ఉపనిషత్తు ఏమి చెప్పారంటే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ ఎలా ఉండాలంటే, కత్తి అంచు మీద ప్రయాణం చేసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలో, మోక్ష మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు మాత్రం అజాగ్రత్తగానే మాయ ఇచ్చి కనిపిస్తుంది. ప్రతి గంట కూడా ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండేవారు. అంటే ఇది మన దైనందిన జీవితంలో జాగ్రత్తగా సంస్కరించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎవరే చెబితే అదే నేను అనిపిస్తున్నారు. పద్మంతుందో ఎందుకు ఈ మార్గం, ఎందుకు నీ జ్ఞాన మార్గం, అది ఏదో జ్ఞాన మార్గం పట్టుకోండి, లేకపోతే అక్కడ ఏదో భయం చేస్తున్నారు అది పట్టుకోండి, లేకపోతే మా ఇక్కడ ఏదో ఇంకేదో సిద్ధ సమాధి యోగం ఏదో చేస్తున్నారు ఇది పట్టుకోండి, ఇది చేయండి ఇది చేయండి ఏదో చెప్తారు మామూలుగా. అసలు దండలో ఏదో అన్నీ మంచిదే, మీకు ఏది మంచిదో చేసుకోవచ్చు అది కదా. కానీ ఒకటి మీరు గట్టించు, మీ హృదయంలో నిజం మీకు తెలిసే వరకు ఎవరైతే చెప్పినా అదే నిజం అనిపిస్తాం. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. మనకు నిజం తెలిసే వరకు నిజం కానిదో నిజం అనుకుంటూనే ఉంటాం, కోటి జన్మలు ఎత్తున్నాం. ఏది నిజం మనకు అర్థమయ్యే వరకు, ఆ నిజానికి సంబంధించిన అనుభవం మనకు వచ్చే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటూనే ఉంటాం. దేనుకోవడానికి ఆకర్షణ పడతాం. ఎందుకని ఈ మార్గం అంటే వదిలేయండి, ఎందుకో గుర్తుంటుంది, నాలుగు సార్లు తిరగని సరిపోతుంది, మీకు మోక్షం వస్తే అదే నిజం అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక ఊరి నుంచి వెళ్ళటానికి మెయిన్ రోడ్డు కాకుండా అడ్డదారులు ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అడ్డదారులు అంటే ఇరుపోదాం మోక్షానికి అనుకుంటున్నారు. నీకు అడ్డదారులు కనిపెడదాం అనుకుంటున్నారు. అడ్డదారులు అంటే మొత్తమే నీకు ఆ దేహ ప్రవృత్తి దేహాభిమానం నశించే వరకు నీకు అది మోక్షానుభవం కలగనే కలగదు. నీకు అడ్డదారులు ఏం లేవు. ఇది రికమెండేషన్ చేయించుకునేది ఇది కాదు. ఇది అదే అక్షమాణం వల్ల రమణ మహర్షి చెప్పాడు, నా మీద నీ అనుగ్రహం కలిగి నన్ను తరింపజేయాలి, కానీ నన్ను నా మీద నీ అనుగ్రహం చూపించమని నీకు చెప్పడానికి సరిపోయేవాడు ఎవడు ఉన్నాడు ఈ లోకంలో అన్నాడు. నా మీద నీకు అనుగ్రహం కలిగి నా మీద నీకు ప్రేమ కలిగి నేను అనుగ్రహించాలి, కానీ ఒకవేళ నువ్వు నేను అనుగ్రహించకపోతే అనుగ్రహించమని చెప్పడానికి సమర్థుడు ఈ లోకంలో ఎవడున్నాడు ఎవడో లేడు. అంటే రికమెండేషన్ వల్ల వచ్చేది కాదు, యోగ్యతను బట్టి వస్తుంది, అర్హతను బట్టి వస్తుంది. ఏమీ లేదండి, మన మనస్సు పవిత్రమైతే, మన హృదయం పవిత్రమైతే వస్తువు ఇప్పుడే ఎక్కడే అది వ్యక్తం అవుతుంది, ఎప్పుడో పది క్షణంలో వ్యక్తం అవుతుంది. అంటే మనకు ఉన్నటువంటి పవిత్రత, అర్హత, యోగ్యత సరిపోక ఉన్న వస్తువు తెలియటం లేదు, కానీ అది లేకపోవటం అదే కాదు. అయితే మన దైనందిన జీవితంలో దాని మ్యాక్సిమం ప్యూరిఫై అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉంటారు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. కాబట్టి మన దేహాభిమానాన్ని త్యాగం చేశామనుకోండి, దానికి మించిన త్యాగం లేదు. అర్జునుడు భీష్ముని ఓడించగలరా, ద్రోణాచార్యుడు ఓడించగలరా, మనం భౌతిక దృష్టితో ఆలోచిస్తేనే. జయాపజయాలు జయాపజయాలు అది ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతాయి, కానీ కేవలం నీ పాపులర్ని బట్టి జయాపజయాలు ఉండవు. ప్రకాశం పంతులు గారు ఎలక్షన్ ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, మహా పెద్ద నేతలు పెద్దవాళ్ళు అనుకో ఆల్ ఇండియా నాయకులు అందరూ కూడా ఒకసారి ఎప్పుడోటప్పుడు ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళే. అంటే అక్కడ పాపులారిటీ లేదని కాదు, జయాపజయాలు నీ చేతిలో లేదు, ఈశ్వర సంకల్పం, ఈశ్వరుని జరిగేది ఈశ్వర సంకల్పం అనుకునేది మన సంకల్పం. తర్వాత సాటిస్ఫాక్షన్ వద్దు, ఎక్స్పెక్టేషన్ వద్దు, నీ మనసు చల్లబడిపోతుందన్నారు భగవాన్. ఏది ఈ మధ్యన మా రోజులు సంతృప్తిగా ఉన్నాయని, మా పని సంతృప్తిగా ఉంది, కొంతమంది నేను సాటిస్ఫై అయిపోతున్నా. అదే సాటిస్ఫాక్షన్ ఎవరికి, నీ మనసు నీ అహంకారానికి సాటిస్ఫాక్షన్. ఎక్స్పెక్టేషన్ చేసి ఇది అహంకారమే, సాటిస్ఫై అయిపోయానంటే బాగా ఉంది సంతృప్తిగా ఉందని చెప్పేది ఈ మనస్సుకి. మళ్ళీ దెయ్యానికి అసలు ఇది సాటిస్ఫాక్షన్ కూడా ఎందుకు, ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఈ ఎక్స్పెక్టేషన్ కూడా వదిలేరా, వెళ్ళి దాని బూట్లో అది పడిపోతుంది. మోక్షం అనేది ఏంటనుకుంటున్నాం, మన మన నిజంగా ఇల్లే మోక్షం. ఈ మనస్సుకి ఎక్స్పెక్టేషన్ కూడా ఈ సాటిస్ఫాక్షన్ కూడా వదిలేస్తే ఇల్లు దాని ఇంటికి అది వెళ్ళిపోతుంది. అనవసరంగా గొడవలు తెచ్చిపెట్టి దానికి దాని ఇంటికి వెళ్లకుండా నువ్వు ఆపి చేస్తున్నావు భగవాన్. పాపం ఈ మనస్సుకి దాని ఇంటికి దానికి వెళ్ళిపోవాలని ఉండొచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్, ఈ సాటిస్ఫాక్షన్ ఏదో గొడవలు పెట్టి దాని ఇంటికి వెళ్ళకుండా మనం ఆపి చేస్తున్నాం. కొంతమంది ఊడిపోయిన ఒకలాగా ఉంటారు, నెగ్గిన ఒకలాగా ఉంటారు. లాభం వచ్చిన వచ్చింది ఒక ఉంటారు, నష్టం వచ్చిన రోజుని ఒక రకం. ఆ బ్యాలెన్స్ బ్రెయిన్లో ఆ బ్యాలెన్స్ నువ్వు సంపాదిస్తే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు ఫిట్ అవుతావు అయ్యా అంటున్నాడు స్వామి. దేహం తాను కాదు, కానీ జీవుడు అనుకుంటాడు తానని అనుకుంటాడు. ఎందుకు చెప్పండి మీరు, తాను దేహాన్ని తాను కాని దేహాన్ని తానే అనుకోవటం ఎందుకంటే అలా అనుకోకపోతే వాడు ఈ కర్మను అనుభవించడు. అలా అనుభవింపజేయటానికి నువ్వు చేసిన మంచి, నువ్వు నువ్వు చేసిన చెడ్డను, నువ్వు కానీ దేహాన్ని నువ్వు నువ్వును అనిపింపజేసి నీ చేత కర్మానుభవం పొందింపజేస్తున్నాడు. అదే ఈశ్వర సంకల్పం. దేహం ఉండడం వాడు దేహం తాను కాదని అభిప్రాయం వచ్చేసింది అంటే వాడు ఏది ఏమీ చేయలేదు అసలు. వాడు ఇంకా వాడు జైల్లో జుడి జరపడిపోయారు అని చెప్తే మనం పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నిటి ప్రయోజనం ఏమి చెప్పమంటారా, చేసేవాడిని పోగొట్టుకోవటం. ఆ చేసేవాడిని పోగొట్టుకోవాలి. అది అసలు అది ఆ రహస్యం అప్పుడు మీరు పట్టుకోవాలి. తనే మామూలుగా చేస్తూ ఉండాలి. ఎందుకు ఏం పని చేయాలి, కర్తలేని పని చేయాలి. జ్ఞాని నేను చేశాను అనుకోడు, కానీ వాడి దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది. దేహం ద్వారా వాడి దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది, కానీ అది నేను చేస్తానంటే తలంపు వాడు పొందుతుంది. ఇంకా దేహగతమే, నేను అక్కడ లేదు, అంతా ఈశ్వరుడు. ఎటు చూసినా తనకు పని అయిపోతే ధర్మం, పని అయిపోతే ఏడుపు. ఇలాగొస్తే ఏడుపు, అలాగొస్తే ధర్మం. ఇంతకీ అలా వద్దులో కుదిరిగా ఎవరమంటున్నారు అది ఇక్కడ. అది అయ్యో అవలసిన ఎవంటే అవుతున్నాయి, అవ్వకపోతే అవ్వదు. ఇది వచ్చినప్పుడు ఏడవకు, అవ్వకపోతే ఏడవకు, అయిపోతే ధర్మం పొందకు. అలా ఏడవకుండా యూనిఫార్మ్గా ఉండు నువ్వు, అప్పుడు నువ్వు జ్ఞానానికి అర్హుడు అవుతావు. ముందు నీకు తెలియని వదిలేదు, తెలిసిన వదిలేదు బాగు చేసుకో. ఏమి ఉదయంలో దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యం ఉన్నాడు, నీకు ఎవరో తెలియటం లేదు, నిన్న తెలియటం లేదు అన్నాడు కదా పోనీ, నీకు తెలియని గొడవ నీకు తెలియని గొడవ ఉదయ్ నీకు తెలిసిన నీ మనసు నీకు తెలుస్తుంది కదా, నీ ఇంద్రియాలు నీకు తెలుస్తున్నాయి కదా, నీ తలంపు నీకు తెలుస్తుంది, నీకు తెలిసిన ఇది నువ్వు బాగు చేసుకో, తెలియని గొడవంతో నా మనసు నాకు తెలుస్తాడు అంటున్నాడు, దాన్ని బాగు చేసుకో, దాన్ని శుద్ధి చేసుకో, ఆ మనసును బాగు చేసుకో, ఆ మనసును శుద్ధి చేసుకో. నీ ఇంట్లో ఉన్నది బంగారం కాదు, నీ మనసును బంగారం చేసుకో. నీ ఇంట్లో బంగారం ఉంటే నీకు భోగం వస్తుంది, నీ మనసును బంగారం చేసేసుకుంటే నీకు మోక్షం వస్తుంది కదా. నీకు నీ మనసు నీకు తెలుస్తుంటే దాన్ని బంగారం చేసేసుకో. కొన్ని తెలియని కూడా వెళ్ళదు, తెలియదు తెలియదని అస్తమానం అంటే ఇంటికి తెలిసిన దాన్ని పట్టుకుని, చూసిన దాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలన చేసుకోవడానికి ప్రయత్నించాయి. తెలియబడడం జరిగి తెలియబడుతుంది నీకు, దీన్ని నిర్మూలన చేసుకుంటే అంటే మనసు చుట్టూరు తెరక్కు వస్తమని, మనసు చుట్టూరు తెరక్కు అది సైతాన్ని బాగా ఇచ్చేటప్పుడు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి. నీకు ఎవరి మీదైనా బాగా ఇష్టం ఉందనుకోండి మీ మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది, ఏమంటే ద్వేషం ఉందనుకోండి ద్వేషమే మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది. మీకు ఎవరి మీద కోపంగా ఉందనుకోండి మనసు బయటకు వెళ్ళిపోతుంది. ఎవరి మీద ద్వేషంగా ఉందనుకోండి, ఎవరి మీద ఇష్టంగా ఉందనుకోండి, ఇష్టం కూడా మనసు బయటకు తీసుకొచ్చేస్తుంది, అయిష్టం కూడా మనసుని బయటకు తీసుకొస్తుంది. ఇష్టమైన అయిష్టం కూడా నీ మనసు బాహ్యముఖం చేస్తాయి. అంటే నీ ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకుంటే నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగినప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతర్దృష్టి పొందిన మనసుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ బాహ్యంగా జీవించే మనసుకు ఆత్మజ్ఞానం కలగదవుగా. తర్వాత మన పని కూడా ఎలా ఉండాలంటే మామూలుగా చేసుకోవాలి. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ పనికి ఇచ్చేవాళ్ళు. మీరు 10 మంది మనవలు ఉన్నారనుకున్న ఉదాహరణకు మీకు అర్థం అవ్వడం కోసం చేస్తున్నాను. మిగతా 9 మందిని వదిలేసి ఒక్క మనవని గట్టిగా ప్రేమించేస్తున్నారు కూడా, మిగతా 9 మంది సహజంగా మీరు మర్చిపోతారు. నేను చెప్పాను మీకు నమ్మద్దు, మీరు అనుభవం తీసుకోండి. మామూలుగా మీకు 10 మంది మనవలు ఉన్నారు, మీ ఇంటికి వెళ్ళక ఆలోచించుకుని నా దగ్గర ఏం చెప్పొద్దండి. మీ ఒక్క మనల్ని గట్టిగా ప్రేమం చేస్తున్నారు ఆటోమేటిక్గా మీరు ఎంత చిన్న దగ్గర మర్చిపోతారు. అలా వద్దు, యూనిఫార్మ్గా ఉండు. యూనిఫార్మ్గా వాడికి ఏదైనా అవసరం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా చేయొచ్చు, అలా కానీ అటాచ్మెంట్ పెట్టుకో. ఒకే వ్యక్తికి నువ్వు టూ మచ్ ఇంపార్టెన్స్ ఇస్తే నీకు ఏం వస్తుంది అంటే బంధం వచ్చేస్తుంది. ఆ బంధం వల్ల నువ్వు అజ్ఞానంలో పడిపోతావు, నువ్వు చేసి చెయ్యి మర్చిపో. కానీ అక్కడ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టూ మచ్ ఇంపార్టెన్స్ కనుక నువ్వు అక్కడ ఇచ్చేస్తాను, నీకు ఆటోమేటిక్గా బంధం ఇచ్చేస్తుంది. ఆ బంధం నీ పునర్జన్మకి కారణమవుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో సంపాదించవలసింది, నువ్వు పోగొట్టుకోవాల్సింది. అంటే నువ్వు రెండు నిజమండి, నువ్వు సంపాదించట్లేదు దాన్ని, దాన్ని ఏదైతే అడ్డస్తాను దాన్ని పోగొట్టుకో. ఆ ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. అంటే మన దేహాభిమానాన్ని రెడ్యూస్ చేసుకుంటూ రెడ్యూస్ చేసుకుంటూ రెడ్యూస్ చేసుకుంటూ వస్తే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు తెలుస్తాం. మనసు చుట్టూరు తిరగటం కంటే దాని మూలాన్ని అన్వేషించు, దాని మూలాన్ని అన్వేషించు. అంటే మనసును ఉపసంహరించడానికి ప్రయత్నించు. అవసరం లేకుండా మాట్లాడు, అవసరం లేకుండా ఏ పని అవసరం అవసరాన్ని బట్టి చెయ్యి. ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలో అది చేసుకుంటూ వెళ్ళు. అవసరం లేని మాటలు మాట్లాడు. గొప్పలకెళ్తే తిప్పలు వస్తాయి, గొప్పలకెళ్తే తిప్పలు వస్తాయి. కొంతమంది లాగ్ మీద కూడా గొప్పగా రాజ్యాలు రాజేస్తే ఉన్న అర్థం చెప్పవచ్చు. కొంతమంది భాష ఎలా రాస్తారంటే బాగా రాసేది క్లాసులో అందరికంటే మనల్ని బాగా రాసేయాలని మేస్తారనుకోవాలని, అది ఆ మాటలు ఈ మాటలు తెలిసిన మాటలు కొన్ని తెలియని మాటలు కొన్ని రాసేస్తే అది మొత్తం మీద వాడికి ఉన్న అర్థం చెడిపోతున్నాడు. భాష కూడా నువ్వు ఈ భాష కూడా ఎంతవరకు ఎక్స్ప్రెషన్కి మాటలు అవసరమో అంతవరకు ఉపయోగించుకోవాలి. కానీ నీ చదివి పెద్ద తెలివి ఉందానికి అది ఉపయోగించి రాస్తే కూడా అర్థం పాడైపోతుంది. నీ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి మాట రాక, అది ఎంతవరకు నీ మనసులో ఉన్న భావాన్ని ఎంతవరకు వ్యక్తం చేయాలో అంతవరకు మాట మాట్లాడాలి, అంతవరకు రాక రాయాలి. అంతేకాదు ఏదో గొప్ప కోసం రాయడం మాట అసలు ఉన్న వర్గం ఏ పర్పస్ మీరు మాకు రాస్తున్నా ఆ పర్పస్ అంతా చెడిపోదు. ఇది మాకు ఈ మధ్యన వ్యాకులంగా ఉండండి, బాధగా ఉండండి, గందరగోళంగా ఉండండి, పరిస్థితులు బాగోలేదండి, అన్నీ పోయి నేనే తలంపునండి. కానీ ఏమీ బాగుండదు నీకు భగవాన్ చెప్పింది ఏంటంటే నేనే తలంపునంత కాలం నువ్వు ధ్యానం చేస్తే 10 నిమిషాలు మనసు గుదురుగా ఉండొచ్చు, కానీ నేను నీ మూల తలంపు నువ్వు పరిష్కరించే వరకు నీకు వ్యాపరిత వస్తుంది, ఆందోళన వస్తుంది, అశాంతి వస్తుంది. ఒక ప్రస్తుతం ఈ 4 రోజులు నీకు దుఃఖం రాకపోయినా వాయిదా పడుతుంది. ఆ సమస్య నీది, ఆ సమస్య నీది. ఆ ఊరిన తలంపు పంచాయతీ సమస్య కాదు, అది ప్రభుత్వం గల సమస్య కాదు, ఈ సొంత సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఒకటి ఈ జన్మలను పరిష్కారం చేసుకోవాలనుకో, ఉచి జన్మలను పరిష్కారం చేసుకోవాలి. అవి పరిష్కారం చేసే వరకు నీకు మరణం వస్తుంది, శరీరానికి మరణం వస్తుంది, మరి కొత్త శరీరం వస్తుంది, మరి పాత శరీరం పోతా ఉంది, కొత్త శరీరం వస్తుంది. ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండబడుతుంది. ఏంటంటే ఆ దేహగతని నేను దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే కర్మ వస్తుంది, అక్కడి నుంచి అనుకోవాలన్నా వస్తుంది. బాగా పట్టుకోండి పాయింట్. ఆ దేహగతని నేను దేహం లేకుండా ఉండలేదు, ఉండలేదు. అయితే దానికి ఏదో శవం ఉండాలి, దానికి ఏదో శవాన్ని మోసం తిరుగుతూ ఉంటుంది. ఏదో శవం, స్త్రీ శవం అయినా పర్లేదు, పురుష శవం అయినా పర్లేదు, లేదా జంతు శవం అయినా పర్లేదు, దానికి ఏదో దేహం ఉండాలి, ఏదో శవం ఉండాలి. ఆ శవానికి పునర్జన్మ వస్తుంది, అంటే నేను తలంపకి అక్కడి నుంచి దేహం వస్తే ఏం వచ్చేస్తుంది, లోకం వచ్చేస్తుంది, అక్కడి నుంచి ఫారెస్ట్ ప్రారంభం. అయ్యో ఆ సమస్య ఎవరి సమస్య? మీ సొంత సమస్య, మీ అత్తగారి సమస్య కాదు, ప్రభుత్వం వారి సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, మీ సొంత సమస్య. మీ సమస్య నువ్వే పరిష్కారం చేసుకోవాలి. నేనే తలంపని ఆ మనస్సు అనే సమస్యను ఎంతకాలం అయితే పరిష్కారం చేసుకోలేవో అంతకాలం నీ ప్రకృతికి రావాల్సిందే. ప్రకృతి నేను బాధించి పీడించి పడుతుంది. ప్రస్తుతం నీకు ఎవరికైనా దుఃఖం లేదనుకుంటుంది, మా రోజులు బాగున్నాయంటే దుఃఖం లేదని అనుకోకుండా రెడీగా ఉండి నీకు దుఃఖం రావడానికి వాయిదా పడతాం. మనకి ఈ మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకోకపోతే ఏదో రూపంలో నీకు దుఃఖం వస్తుంది. అందరికీ ఒకే రకమైన దుఃఖం రావట్లేదు, ఏదో రకమైన ఆ దుఃఖం ఏదో రూపంలో వస్తుంది, అది ఏ రూపంలో వస్తుంది మనం చెప్పాలి. దుఃఖ కారణం బయట లేదు, ఎక్కడుంది? లోపలుంది, లోపలుంది, ఎక్కడుంది? దానికి రూపం ఉందా? రూపం లేదు. దుఃఖ కారణానికి రూపం ఉందా? దానికి రూపం. అయితే దుఃఖ కారణం ఇది లోపలుంది కాబట్టి దాన్ని అన్వేషించి దాన్ని వెతికి దాన్ని తొలగించుకొని దాన్ని తొలగించుకుని ఆ దుఃఖ కారణం ఏంటో నువ్వు దాన్ని పట్టుకుని దాని నిర్మూలన నువ్వే చేసుకోవాలి. కానీ బయట వాడు చేసింది ఏం కాదు. గురువు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఈశ్వరుడు నేను అనుగ్రహిస్తాడు, ఈశ్వరుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు ప్రయత్నం చేసి ఎంతో కొంత నువ్వు ప్రయత్నం చేస్తే కానీ ఆ బంధం తెగదు. దుఃఖ కారణం నీకు లోపల ఉంది కానీ బయట లేదు. నీకు లోపల ఉంది కానీ బయట లేదు. అంటే ఆ లోపల ఆ కారణం ఏంటో నువ్వు వెతికి పట్టుకోవాలి. నువ్వు వెతికి పట్టుకుని దాన్ని తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం ఏదైనా నువ్వు చేయాలి. నీ బుద్ధి సూక్ష్మ తను ఉపయోగించాలి. మామూలుగా ఈ కొత్త మృతుల్లో దూరంతో తోడేయకూడదు. సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. కొత్త మృతుల్లో దూరం పెడితే ఎడితో వేసిన పనులు గింగలు రాలుతాను అంటాయి. ఇది అలా కాదు. మీ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అసలు మీకు ఆత్మ ధ్యానం చేస్తుంటే, ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే, పరమేశ్వరు పట్ల మీకు అనుగాహం కలిగితే, ప్రీతి కలిగితే, ప్రేమ కలిగితే దుఃఖం దానంతరంగా తొలగిపోతుంది. అంటే ప్రతిదీ భీమారం వెళ్తాంటే మనం గర్వపరం దూరం పోతాం అంతే కదా. అలాగే మీరు ఆత్మ ధ్యానం చేయితే ఆత్మ సమీపంలోకి వెళుతుంటే, చైతన్య సమీపంలోకి నడుతుంటే దుఃఖం దానంతరం వినాశిస్తుంది. భీమారం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గర్వపరి దూరం వాళ్ళు గర్వపరి దూరం వాళ్ళు అనుకోక్కర్లేదు, దానంతరం దూరం. అలాగే నీ చైతన్య యొక్క ప్రయాణం చేసి కొద్ది ఆ చైతన్య భావన పెంచుకోవాలి. చైతన్య అఖండమైన భావన పెంచుకోవాలి. ఆ చైతన్య దృష్టిని పెంచుకోవాలి. చైతన్య దృష్టిని పెంచుకుంటాడు, ఆత్మదృష్టిని పెంచుకుంటాడు. దేవ దృష్టి, దేవ సృష్టి దానంతా వెళ్ళిపోవాలి. మనకు దేవుని సృష్టి కంటే జీవుని సృష్టి ఎక్కువ ఇష్టం. ఇదంతా ఎవరిది? దేవుడిది. ఈ లోకం ఎవరిది? దేవుడిదే. మనం ఏదో ఒక 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద వచ్చాం, మనం 20 ఏళ్ళన్నారు పోతాం. ఎలా వచ్చాము? అలాగే పోతాం. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే పోతాం. మధ్యలో వచ్చిందని మధ్యలో పోతాం. మనం ఒంటరిగా వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే ఒంటరిగానే పోతాం. మనం లేనప్పుడు గర్వపడి ఉండి, మన అందరం చనిపోయే కూడా గర్వపడి ఎక్కడికి పోదు, గర్వపడి ఎక్కడో ఉంటుంది. మనం పుట్టడం ముందు గర్వపడుతుంది, మన అందరం చనిపోయాక గర్వపడుతుంది. ఈ సృష్టి అంటే ఎవరిది? పరమేశ్వరుడు. మనం మధ్యలో ఇచ్చాం, మధ్యలో పోతున్నాం. అయితే దేవుడి సృష్టి కంటే మన సృష్టి అంటే మనకి ఎక్కువ ఇష్టం. మన మనస్సు కల్పించుకుని ఎక్కువ ఇష్టం. మనం మన ఇష్టాలు తగ్గించి దేవుడికి ఏది ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని మనం కూడా ఇష్టం చేసుకుంటే మనకు మోక్షం వచ్చేస్తుంది. అది నాకు ఏ ఇష్టం మోక్షం మోక్షాన్ని మీకు చూడకపోతుంది అని చిట్కాలు ఇవన్నీ ఇవన్నీ ఏంటి చిట్కాలు అంటే దేవునికి నీ ఇష్టం కూడా పక్కన పెట్టి దేవునికి ఏ ఇష్టం ఆ ఇష్టాన్ని నీ ఇష్టం చేసేసుకున్నాను కూడా ఇది మోక్షం వచ్చేస్తుంది దేవునికి ఏదంటే ప్రేమ నీ గొడవ పక్కన పెట్టి నీ ప్రేమలో ఒక పెట్టి దేవునికి ఏదైతే ప్రేమ ఆ ప్రేమ నువ్వు కూడా ఆ ప్రేమను పెంచుకుంటావు నీకు మోక్షం వచ్చేస్తుంది దేవునికి ఏదైతే ప్రీతో దేవునికి ఏదైతే ప్రీతో నీకు ప్రీతి లేదనుకో నీకు ప్రీతి రావుతుంది దేవునికి ప్రీతి కాబట్టి నీకు కూడా ఆ ప్రీతిని పెంచుకున్నందుకు నీకు మోక్షం వచ్చేది కొంతమంది చూడండి పాపం తల్లులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా పిల్లలకి ఏదైతే ఇష్టం కూడా వండుతూ ఉంటారు వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలకి ఇష్టం అంతే కాదు ఉండే చదివి తిని ఇష్టం ఉంటారు వీళ్ళ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తల్లికి ఆ కూర ఇష్టం లేకపోయినా పిల్లవాడికి ఇష్టం కాబట్టి ఆ కూర అందేసి ఆ కూర కూడా తల్లి తినేస్తాం మనం కూడా అలా ఏం చేయంటే మన ఇష్టం ఉన్న రోజులకి దేవునికి ఏది ఇష్టం ఆ పని మనం చేసుకుంటే మనం ఈ జన్మలోనే ఎక్కడే జరగకూడదు అని మోక్షం ఇచ్చేసి మనం ఏమనుకుంటున్నాం మనకే ఇష్టం దేవునికి ఇష్టం వాళ్ళకని దేవునికి ఏ ఇష్టం మన ఇష్టం కాదు వాళ్ళనుకుంటున్నాం నాకు ఏది ఇష్టమో అది దేవుడు కూడా ఇష్టపడాలి నేను అనుకున్నది కానీ మనం ఏం చేయాలి దేవునికి ఏది ఇష్టమో అది మనం ఇష్టపడాలి కానీ మనం అనుకుంటున్నాం నాకు ఏది ఇష్టమో దేవుడు కూడా అదే ఇష్టం అవ్వాలనుకుంటున్నాం అంటే మన ముందు దేవుడు అనకాలి మన ముందుని దేవుడు అనకాలం అలా దేవుని ముందు పెట్టి మనకు అనకాలం ఉండాలి మనకి ఆత్మ కంటే విషయాలంటే ఎక్కువ ఇష్టం ఇంకా విషయాన్ని ఎక్కువ చింతిస్తాం ఆత్మని తక్కువ చింతిస్తాం చనిపోయినప్పుడు మన శరీరం శవ అయినప్పుడు మనకు విషయ చింతన వస్తుంది దేవుడి చింతన రాదు ఇంకా దేవుడికి ఒక పైసల వాటా ఇస్తాం 99 పైసల వాటా విషయాలకి అంటే విషయం ఏ విషయాన్ని అయితే చింతిస్తున్నా తదనుగుణంగా మనకు రాబోయే జన్మ వస్తుంది అంటే నిష్కామ కర్మ కనుక చేస్తే స్వార్థం లేకుండా కనుక పనిచేస్తే నేను మర్చిపోయి కనుక నువ్వు పనిచేస్తే భగవంతుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన పని నీకు ఇష్టం లేకపోతే భగవంతుడి ఇష్టాన్ని ఇష్టం చేసుకుని అలా పనిచేయటం కనుక నువ్వు నేర్చుకుంటే రాబోయే జన్మలో ఏ కుటుంబంలో నీకు జన్మనిస్తే నీకు మోక్షం కలుగుతుందో జ్ఞానం కలుగుతుందో ఆ దైవీపరమైన బుద్ధి కలుగుతుందో ఆ కుటుంబంలో ఆ జన్మం లేని ఇష్టం వల్ల అర్జున అన్నాడు కృష్ణుడు ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఢిల్లీలో పుడితే బాగుంది అనుకుంటే ఢిల్లీలో మన శరీరం గ్రహణం గురించి ఆడుకున్న విధిని బట్టి ఆడు ఏ కుటుంబంలో వాడికి శరీరం ఇవ్వాలి అది కూడా ఈశ్వరుడు నిర్ణయించి అక్కడ శరీరాన్ని ఇస్తాడు ఇది గీతలో చెప్పారు రమణ మహర్షి గారు అంటారు ఆ కర్మలు కూడా విధులు కూడా ఆలోహలు నీ గంతుకురా ఆ కర్మలో విధులు అని అహంకారానికి తీసేస్తే ఇవ్వడం అంటారు ఈ కర్మలు విధులు ఈ పునర్జన్మలు అని అహంకారానికే అది అయితే ఈశ్వరుడు చెప్పింది అయితే కర్మ ఎవరికి పునర్జన్మ ఎవరికి ఇది ఎవరికి ఇవన్నీ ఎవరికి అహంకారానికి అది తీసేస్తే ఏం లేదు అహంకారం ఉంటే కర్మ అనుభవించవలసింది అది వాళ్ళు కాదంటే లేదు కానీ అది తీసేస్తే అనుభవించడానికి ఎవరు అక్కడ ఉండడం అది తీసే ఏమి లేదు జన్మ ఎవరికి కర్మ ఎవరికి అహంభావం ఉండదు అది తీసేస్తే జన్మ లేదు కర్మ లేదు అన్నాడు ఏమో అపూర్వమైన టీచింగ్ చూడండి నేను బంధువులారా మన నిజమైన ఇల్లు మోక్షం మన ఇల్లు నిజమైన ఇల్లు ఏంటంటే మోక్షం ఆ ఇంటికి మన నిజమైన ఇంటికి వెళ్ళే వరకు ఇలా శరీరాలు భరిస్తూ ఉంటాం శరీరాలు బిచ్చిపెడుతూ ఉంటాం అంటే జన్మిస్తూ ఉంటాం మరణిస్తూ ఉంటాం మరణిస్తూ ఉంటాం జన్మిస్తూ ఉంటాం మన నిజమైన స్వగ్రహం ఏంటండి మోక్షం అనే మన ఇంటికి వెళ్ళే వరకు దుఃఖానికి కోరిక కారణం ఈ కోరిక అనుభవించే కొద్ది పెరుగుతూ ఉంటుంది ఏ కోరికైనా సరే అనుభవించే కొద్ది తగ్గదని అనుభవించే కొద్ది పెరుగుతూ ఉంటుంది ఆ కోరికను బట్టి మనకు పునర్జన్మలు వస్తాయి అందుచేత ఇది ముందు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం సంపాదించుకోవాలి ముందు సాధన ఈ బ్రహ్మానుభవం పొందటానికి బ్రాహ్మీ స్థితిని పొందే వరకు మనకి ఏదో లోకంలో ఏదో ఆకర్షణ కలుగుతూ ఉంటాం ఇంద్రియ విషయాన్ని స్మరిస్తూ ఇంద్రియాన్ని జయించలేము నిరంతరం మనస్సు గురించి ఆలోచిస్తూ మనస్సును జయించలేము ఏదైతే మన అవును దాని గురించి శ్రవణం చేయటం వల్ల దాని గురించి మననం చేయటం వల్ల దాని గురించి ధ్యానం చేయటం వల్ల మనం కాని దాని గురించి దూరం అవుతాం శరీరంలో ఉన్న రోగాలన్నీ తగ్గితే శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా నశిస్తే మనకు ఆరోగ్యం వస్తుంది మనస్సులోని రోగాలన్నీ పోతే మోక్షం. మధ్యాహ్నంలో మన శరీరాన్ని దహనం చేసినప్పుడు శరీరగతి నేను యాత్ర ముగుస్తాను, కానీ జీవుడు యాత్ర ముగియడు. జీవుల్లో ఉన్నటువంటి ఆ తలంపులు, కోరికలు, ఆ రోగాలన్నీ నశించే వరకు జీవుడు యాత్ర ముగియడు. మీ పని, నేను పని, సమాజంలో, మానవ సమాజంలో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, అధికారంలో లేని వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, ధనం లేని వాళ్ళు కానీ, ఈ దేశం వారు, ఆ దేశం వారు, ఈ మతం వారు, ఆ మతం వారు అని లెక్కించక్కర్లేదు. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, సర్వసాధారణంగా ఈ లోపాలు, పాపాలు, దోషాలు చేయటానికి మనస్సులో వడాలే కారణం. మనస్సులో కామం ఉంటుంది, మనస్సులో కోపం ఉంటుంది, మనస్సులో బోధిత్వం ఉంటుంది, మనస్సులో అసూయ ఉంటుంది. వీటి వల్లే మనం దోషాలు చేస్తాం. ఇవి పెద్ద రోగాలు, మనస్సులోని పెద్ద రోగాలు. మనం ఏదైతే పొందాలనుకుంటున్నా, మనం దూరంగానే, మనం వీరుగానే ఉన్నామని అనుకుంటున్నాం. మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నా, మనంగానే ఉన్నామనే సంగతి మనకి ఇంకా తెలుగుతుండేది. అలా తెలియకపోవడం కారణం విషయజ్ఞానం కారణం. దీనికి అంటే దేహము, మనస్సు, ఈ రెండు మన మోక్షం పొందటానికి సహకరించాలి. మన శరీరం మనకి సహకరించాలి, మన మనస్సు మనకి సహకరించాలి. మన శరీరం మనకు సహకరించాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన మనస్సు మనకు సహకరించాలంటే మన మనసులో ఉన్న రోగాన్ని, మన మనసులో ఏ రోగం ఉందో జాగ్రత్తగా చూసుకుని ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సత్పురుషులతో కనుక సహవాసం చేస్తే మనసులో ఉన్న రోగాలు తగ్గుతాయి. శరీరంలో ఉన్న రోగం తగ్గటానికి ఎలాగైతే ఈ వ్యాధి తగ్గటానికి మందు ఎలాగైతే వాడతామో, మనసులో ఉన్న రోగాలు తగ్గటానికి జపం చేసి, పూజ చేసి, ధ్యానం చేసి, ఈశ్వరుని ఆరాధించి సత్పురుషులు మనకు అందుబాటులో ఉన్న సత్పురుషులతో కనుక సహవాసం చేస్తే 4 రోజులు వెనుక ముందే, 4 జన్మల వెనుక ముందే మనసులో ఉన్న రోగాలు తగ్గుతాయి. ఇది మీరందరూ ఇంటి కూడా ఏదో ఏదో సమస్య మీద ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా, ఇక్కడేంటి బయటేంటి సమాజంలో, మానవ సమాజంలో అనేక బాధలు ఉన్నాయి. 180 సమస్యలు మనమే కల్పించుకుంటున్నాం. మనమే కల్పించుకోవటం, మనమే ఏడవటం. ఇతర వాళ్ళు వచ్చే సమస్యలు, ప్రకృతి వాళ్ళు వచ్చే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. అవి మనకు కొంచెం వివేకం ఉంటే, వైరాగ్యం ఉంటే మనం అది పరిష్కారం చేసుకోవచ్చు. రమణ మహర్షి గారు మీకు మీ సొంత సమస్యల వల్ల దుఃఖం వచ్చినా, బయట సమస్యల వల్ల, సమాజం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో సభ్యుల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, ఏ సమస్యల వల్ల నీకు దుఃఖం వచ్చినప్పటికీ దుఃఖకారణ మనస్సులోనే ఉంది. అది ఎలా ఉంది? అహంభావన రూపంలో ఉంది, అహం మృత్యు రూపంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర 4 పళ్ళు ఉన్నాయంటే నీకు పండు అయితే ఇలా ఇచ్చేస్తున్నాను, కానీ అహంభావన తీరిగ్గా ఇవ్వలేను. ఎంచేతని పండు ఇవ్వగలుగుతున్నాను, కానీ అహంభావాన్ని ఇవ్వలేకపోతుంది. దానికి కారణం ఏంటి? పండు నేను కాదని నా సంగతి నాకు తెలుస్తుందని చెప్పి నేను తేలిగ్గా ఇవ్వగలుగుతున్నాను. అహంభావం నేనే అనుకోవటం దాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాను. ఇది కాదు, నేనే అనుకున్న వస్తువు మీకు ఇవ్వటానికి నాకు మనసు ఒప్పదు. నేనే అనుకుంటున్నాను కాదు, 1 రూపాయి మీకు ఇవ్వగలను, నన్ను అహంభావం మీకు ఇవ్వడానికి. ఎందుకంటే 1 రూపాయి నేను కాదు అనుకుంటున్నాను కాబట్టి మీకు ఇవ్వగలను. అహంభావం నేనే అనుకుంటున్నాను కాబట్టి ఏదైతే నేను అనుకుంటున్నానో అది మీకు నేను ఇవ్వలేను. ఏంటంటే అనేక జన్మల నుంచి, అనేక యుగాల నుంచి అహంభావం నేనే దాంతో తాదాత్యం పొందున్నా. అది నేను కాకపోయినప్పటికీ నేను తాదాత్యం పొందే ఉన్నాను. మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అది అహంభావం లేనే లేదు. ఆ ఈశ్వరుని మనం తెలియకపోవటం అహంభావం ఉన్నట్టు అనిపిస్తాం. అంటే ఈశ్వరుని ఇప్పుడు ఉన్నది ఈశ్వరుడు ఒకటే, అహంభావన లేదు అనేటువంటి గాఢమైన ఒక దీర్ఘమైనటువంటి ఒక బలమైనటువంటి నిశ్చయం, ఒక విశ్వాసం అవసరం. గాఢలోని ఎగ్జిస్ట్ ఈశ్వర ఎలోని ఎగ్జిస్ట్ ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది సర్వేశ్వరుడే, ఉన్నది పరమేశ్వరుడే. అహంభావన లేనే లేదు, అది తెలియకపోవటం లేదు ఉందని మనం అనుకుంటున్నాం. అటువంటి ఒక నిశ్చయం, మనకు బలమైనటువంటి నిశ్చయం కావాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ భక్తి పేరు మీద చాలామంది పని విడిచిపెట్టేస్తారు. భక్తి పేరు చెప్పి పని విడిచిపెట్టకూడదు. దాని ద్వారా మనం ట్రైనింగ్ పొందాలి. మనం స్వరూపం సుఖమైనప్పటికీ, మన స్వరూపంలో శాంతి ఉన్నప్పటికీ, మన స్వరూపంలో నిర్వాణ స్థితి ఉన్నప్పటికీ, నిర్వాణ స్థితి పొందకుండా మనకు అడ్డుకు వచ్చేది దేహాభిమానం. అంటే నీ సాధన చేసిన, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన, తీర్థయాత్రలు చేసిన, పెద్దల్ని సేవించిన, నిష్కామకర్మ చేసిన, నిష్కామ భక్తి చెల్లించిన ఎన్నీ ఎందుకంటే అన్నిటికీ దీని యొక్క ప్రయోజనం ఏంటి, దేహాభిమానం నశించడం కోసం. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఆత్మబుద్ధి కలుగుతుంది. అది ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం. అంచేతే దానికి చావు లేదు. ఆ చావులేని స్థితిని పొందాలంటే దేహాభిమానం నశించవలసిందే. అది నశించడం చేయటం కోసం మనం చేసే సాధనలు, ప్రయత్నాలు, ఆరాధనలు. ఇక్కడ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటంటే, ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే నాకు, నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నాను, దానికి రాజీనామా చేయాలండి, రాజీనామా చేసి మీ సన్నిధిలో మీ సమక్షంలో ఉండిపోవాలని నా కోరికగా ఉందని ఎవరో ఉద్యోగం చేసుకున్నా పెద్ద మనిషి అడిగారు. దానికి మహర్షి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, భగవాన్ ఎప్పుడూ నీతోనే నీలో ఉన్నాడు, భగవాన్ ఎప్పుడూ బయట ఉన్నాడు అనుకుంటున్నావు. ఎప్పుడూ నీతో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. భగవాన్ ఎక్కడ ఉద్యోగస్తు భగవాన్ ఏం చూస్తున్నారంటే, నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నావు, భగవాన్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడో ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవాలి, కాబట్టి ప్రయాణం చేయాలి, ప్రయాణం చేయాలని అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడున్నావు, దేవుని కూడా అక్కడ ఉన్నాడని తెలిసి ప్రయాణంలో బాగా ఉండబడుతున్నావు. భగవాన్ సమక్షంలో ఉండాలని అంటున్నావు, భగవాన్ ఎక్కడున్నాడు, నీ లోపల ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ కింద ఉన్నాడు, నీ తోటి పాటు ఉన్నాడు. ఎప్పుడు నీ నిలిచిపెట్టి భగవాన్ లేడు. భగవాన్ అంటే ఆత్మ, భగవాన్ అంటే చైతన్యం. ఆ చైతన్యానికి వేరుగా, ఆ శాంతికి వేరుగా నువ్వు లేడు. అయితే ఏదైతే నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు, ఏదైతే నువ్వు అవునో అది నువ్వు చేసుకునే వరకు కానీ దాన్ని నువ్వు అనుకోవటం కోటి జనం లేచిన మానవు. మనకి లోపల ఉన్న ఆత్మ, లోపల ఉన్న చైతన్యం, లోపల ఉన్న మరణం లేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చాక, ఈ వస్తే జన్మ జన్మల నుంచి మన కూడా వచ్చి మన సంస్కరించి ఆ వస్తువుని తెలుసుకోవడానికి సహకరిస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. తెలిసాక తెలుస్తుంది. నువ్వెవరో తెలుసుకోవడానికి దేహాభిమానం విడిచిపెట్టాలి, కానీ ఉద్యోగం మానక్కర్లేదు. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసే పని విడిచిపెట్టక్కర్లేదు. పని విడిచిపెట్టేసినంత మాత్రం చేత నువ్వెవడో నీకు తెలియబడదు. నువ్వెవడో తెలుసుకోవటం మోక్షం, నీ ఇంటికి నువ్వు వెళ్ళటం మోక్షం, నీ స్వరూపంలో స్థిరంగా ఉండటం మోక్షం. దానికి వ్రతం అవసరం. ఆ వ్రతం అంటే ఇక్కడ సత్యమైన వ్రతం కాదు. దుర్గుణాల్లోకి, దురలవాట్లోకి, దురభ్యాసాలకు ఈ వెళ్ళమైన నిశ్చయమైన వ్రతం నీకు ఉండాలి. వ్రతం అంటే ఇక్కడ సత్యాన వ్రతం కాదు. మంచిదే మీరు సత్యాన వ్రతం చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ ఈ వ్రతం ఏంటంటే నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ఒక వ్రతం ఉండాలి. ఇక్కడ సత్యాన వ్రతం కాదు అని చెప్పింది. దురభ్యాసాల్లోకి, దుర్గుణాల్లోకి, దురలవాట్లలోకి జారిపోకుండా చూసుకున్నావు, అదే వ్రతం. ఆ మంచి వ్రతాన్ని అవలంబిస్తే అవి నీకు సహకారంగా ఉంటాయి. కళ మానేసి, ఉద్యోగం మానేసి స్వామరతనంగా ఉండటం అనేది ఎవడో నీకు తెలియదు అయ్యా. అలా తెలియదు. అలా తెలిస్తే అందరి ఉద్యోగాలు మానేయచ్చు, అందరి చేతిలోని పని మానేది. పని చేయటం కష్టం కానీ పని విడిచిపెట్టేయటం తెలియదు కదండి. అంటే అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ ఉద్యోగాలు మానేస్తే వాళ్ళకి జ్ఞానం రాదు, సామర్థ్యం వస్తుంది. సామర్థ్యం వస్తుంది, బాలసత్వం వస్తుంది. అంచేత భగవాన్ చెప్పే అద్భుతమైన విషయం భగవాన్ వాడు చెప్పారు. నువ్వు చేసే ఉద్యోగం మానక్కర్లేదు. అయితే ఇక బంధం ఎక్కడొస్తుందంటే నేను చేస్తున్నాననే భావన వస్తుంది. ఇంటికాడ కూడా మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని బంధిస్తున్నారని అలా బాధపడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ ఆ రైల్వే స్టేషన్లో ఎలా పనిచేస్తాడో నువ్వు ఇంటికాడ కూడా నువ్వు చేసి పని అలాగే చెయ్యి. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ రైల్వే స్టేషన్కి వెళ్తాడు, ఓ రోజున కొంత కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సంతోషించడు, ఓ రోజున కలెక్షన్ తక్కువ ఉంది దుఃఖపడ్డు, ఆ డబ్బు అక్కడ పెట్టేసి స్టేట్ బ్యాంక్లోనే బ్యాంక్లో రైల్వే ఆ రోజున ఎంతైతే డబ్బు వచ్చిందో స్టేషన్ కలెక్షన్లో ప్యాసింజర్స్ వల్ల ఆ డబ్బు బ్యాంక్లో పెట్టేసి ఇంటికి పోతాడు. ఎక్కువ వస్తే సంతోషం ఉండదు, తక్కువ వస్తే దుఃఖం ఉండదు. అలా నువ్వు ఇంటి కాడికి పని చేయడం నేర్చుకుంటే శుభ్రంగా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది కదా. ఈ విషయం అర్థం చేసుకుని ఆచరించుకుంటున్నా. అయితే మనం చేసి తప్పు ఎక్కడ ఉందంటే, ఆధ్యాత్మికం ఏదనుకుంటున్నాం, భౌతికం ఏదనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసులో మనకు ఉద్యోగం ఉందనుకోండి, ఆఫీసులో ఒకలాగా ఉంటాం, ఇంటికాడ ఒకలాగా ఉంటాం. ఆఫీసులో నష్టం వస్తే బాధపడి, ఇంటి దగ్గర నష్టం వస్తే బాధపడతాం. ఎందుకంటే నాది నేననే భావన. నువ్వు అక్కడ పని చేస్తున్నావు, ఇక్కడ పని చేస్తున్నావు కదా, అక్కడ నేను లేకుండా పని చేస్తున్నా, ఇక నేను పెట్టుకుని పని చేస్తున్నావు. ఆ నేను ఆఫీసులో నేను లేకుండా నాది లేకుండా ఎలా పని చేస్తున్నావు, అలాగే నువ్వు ఇంటికాడ కూడా నేను లేకుండా నాది లేకుండా పనిచేస్తే నీ మనసు శుద్ధమవుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. పని వల్ల నీకు జ్ఞానానికి అడ్డు కాదు. ఆ భావన నువ్వు మార్చుకో, ఆ తలంపు మార్చుకో, నేను నాదనే తలంపు మార్చుకో. నువ్వు ఆఫీసులో ఎలా పనిచేస్తున్నావు, ఇంటికాడ కూడా ఎలా పనిచేస్తే నీకు మోక్షం వస్తుంది, నీ జీవయాత్ర సుఖంగా వెళ్ళిపోతుంది, బానిసత్వం అక్కర్లేదు, ఇతరుల మీద ఆధారపడడం అక్కర్లేదు, నువ్వు స్వతంత్రుడు అవుతావు, పెద్దవాడు అయిపోతావు అని చెబుతున్నారు స్వాముల వారు. ఇక్కడ నువ్వు ఆఫీసులో కట్టలేని కర్మలు చేస్తున్నావు, ఇంటికాడ కట్టతో కూడిన కర్మం చేస్తున్నావు, అంచేత ఇక్కడ బంధింపబడుతున్నావు, అక్కడ బంధింపబడటం లేదు. అక్కడ లాభ నష్టాలు నీ మనసును ముట్టుకోవటం లేదు, ఇక్కడ లాభ నష్టాలు నీ మనసును ముట్టుకుంటున్నాయి. అయితే నువ్వు కర్తవ్యం ఇంటికాడ కూడా ఆఫీసు ఎలాగైతే నువ్వు కర్తవ్యాన్ని కర్మను చేస్తున్నావు, ఇంటికాడ కూడా కర్తవ్యాన్ని కర్మను చేయటం నేర్చుకుంటే పని జీవయాత్ర సుఖం వెళ్ళిపోతుంది, ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు, బానిసత్వం రాదు, నీకు శరీరయాత్ర సుఖం వెళ్ళిపోతుంది, దేహం అనంతరం దేహం శరీరం శవం అయిపోయిన తర్వాత మోక్షం కూడా వస్తుంది. అయితే ఏమైనా శరణాగతి భావంతో పనిచేయండి. రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే పూర్ణ శరణాగతే జ్ఞానం, పూర్ణ భక్తే జ్ఞానం, భక్తి ముగితే జ్ఞానం అవుతుంది. శరణాగతి అంటే ఏంటి, నువ్వే ఉన్నావు నేను లేను, అది శరణాగతి. అంటే నువ్వు శరణాగతి చెందు చూడు, భగవంతుడిని ఈ విషయాలు ఎలా చూస్తాడో నీకు తెలుస్తుంది అన్నారు. అంటే ఈశ్వరుడు ఉన్నాడా లేదని అనుమానించడం, ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి శరణాగతి చెయ్యి, తర్వాత ఆడు నీ విషయాలు ఎలా చూస్తాడో, నీ జీవితాన్ని ఎలా గైడ్ చేస్తాడో, నీ జీవితాన్ని ఎలా నడుపుతాడో నీకే తెలుస్తుంది అనుభవాన్ని. రమణ మహర్షి గారు విడిచిపెట్టేశారనే మనం విడిచిపెట్టేస్తే జ్ఞానం రాదు కదా, అజ్ఞానం పెరుగుతుంది. విడిచిపెడితే జ్ఞానం వచ్చేస్తే అందరూ ఇల్లు విడిచిపెట్టేస్తాం, జ్ఞానం వచ్చేస్తే ఇంకేమి. ఆయన జరిగే ప్రారంభంలో ఇల్లు విడిచిపెట్టడం, ఇల్లు విడిచిపెట్టేవాడు. అంటే ఇది కాదు, నువ్వు సన్యాసివా లేకపోతే గృహస్థులవా, నువ్వు ఇంట్లో ఉన్నావా లేకపోతే బయట ఉన్నావా లేకపోతే బ్రహ్మచారివా, అది కాదు ముఖ్యం. నువ్వు ఏదైతే మోక్షాన్ని నువ్వు పొందడం కోసం, ఏదైతే ఆ మూలతలం, ఏ మూలతలంపై అయితే నేను నాదనే భావాలు, ఏ భావాలు అయితే అడ్డొస్తున్నాయో ఆ భావాల్లోంచి, ఆ తలంపుల్లోంచి, ఆ విద్యార్థుల్లోంచి విడుదల పొందటంలో మోక్షం వస్తుంది. కానీ నువ్వు బ్రహ్మచారిగా ఉన్నంత మాత్రం చేత నీకు మోక్షం రాదు, నువ్వు గృహస్థిగా ఉన్నంత మాత్రం చేత మోక్షం రాదు, నువ్వు సన్యాసం పుచ్చుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు, ఇన్ని విడిచిపెట్టి అక్కడికి పారిపోవటంలో మోక్షం రాదు, ఇలా భాష ప్రక్రియ వల్ల నీకు మోక్షం రాదు. దేనిలోంచి విడుదల పొందాలో, ఈ అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి విడుదల పొందాలో, అందులోంచి విడుదల పొందితే నువ్వు గృహస్థులైనా సన్యాసులైనా బ్రహ్మచారి అయినా ఇంట్లో ఉన్నా ఇంటికి బయట ఉన్నా నీకు మోక్షం వస్తుందయ్యా. ఇందులోంచి విడుదల పొందాలో, అందులోంచి విడుదల పొందాలి, దేని నుంచి నువ్వు సెపరేట్ అవ్వాలి, దేని నుంచి వేరుపడాలో అది నిర్ధారణ చేసుకో. విడిచిపెట్టి పారిపోవటం వల్ల జ్ఞానం రాదు, ఉపాసన చెయ్యాలి. అవతార పురుషుల్లో మనకు ముఖ్యమైనటువంటి కృష్ణుడు కానీ, రాముడు కానీ, శంకరుడు కానీ, ఎవరో ఒక అవతార పురుషుని కనుక ఉపాసన చేస్తుంటే వాళ్ళు నిరంతరము వాళ్ళ నామాన్ని స్మరించుకుంటూ, వాళ్ళ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, వాళ్ళు చెప్పిన మాటలను శ్రవణం చేసుకుంటుంటే విషయాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విషయాలు ఇంద్రియాలను ఆకర్షించు, మనసుకు సంబంధించిన వికారాలు ఎదుర్కొంటున్నప్పటికీ మనసుకి వికారం కలగలగా, ఈ ఉపాసన వల్ల నీకు మోక్షం వస్తుంది. పరమేశ్వరుని చింతించకుండా పరమేశ్వరుడు తెలియబడ్డాడు. అదే నువ్వు నేను గృహస్థుని గృహస్థుని అనుకుంటే మనకి ప్రయోజనం ఏంటి, నేను సన్యాసిని సన్యాసి, నువ్వు ఏదైతే అవునా, నువ్వు బ్రహ్మచారి అయినప్పటికీ, గృహస్థుడు అయినప్పటికీ, సన్యాసి అయినప్పటికీ, నువ్వు ఏదైతే అవునో దాని నిరంతరం నువ్వు చింతించడమో అది అవుతావు. గృహస్థాశ్రమంలో ఉండే అనేక మంది తరించిన వాళ్ళు ఉన్నారు, కన్యాశాశ్రమంలో తరించిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మ అన్ని ఆశ్రమాల్లోనే తరించిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి, నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంటే నువ్వు ఏదిగా ఉన్నావు అది నీకు తెలియబడతాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీకేమైనా బలహీనతలు ఉంటే, మీకేమైనా లోపాలు ఉంటే, మీకేమైనా దోషాలు ఉంటే, ఒక లోపల ఉన్నాయి మీకు తెలియకుండా, మీ మనసుకు తెలియకుండా, మీ మెదడుకు తెలియకుండా, మీ అవగాహన రాకుండా ఆ దోషం బయటికి వెళ్ళదు. మీరైన దోషాలు మీకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటాయి. అది గురువు ఏం చేస్తాడంటే ఆ దోషాన్ని మీకు కనిపించకపోయినా మీ హృదయాన్ని తిరిగి ఆ దోషాన్ని మీ మెదడుకు చూపిస్తాడు. మెదడు చూపించి ఈ దోషంలో ఈ నష్టం ఉందని మీకు తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత అతను మీకు సహకరించి ఆ దోషంలోంచి మీరు విడుదల చేస్తాడు వాడు గురువు. నీకు నీ కుటుంబంతో ఎవరితో మాట్లాడిన కుటుంబంలో మాట్లాడటం మానేసినంత మాత్రం కాదు మీకు జ్ఞానం వచ్చేది. మీ ఇంట్లో సభ్యులతో మీరు మాట్లాడటం మానేసినంత చేత మీకు జ్ఞానం వచ్చేది. కుటుంబ సభ్యులతో కూడా తగు మాత్రంలో ఉండాలి కానీ అతి పనికి రాదు. అతి వల్ల బంధం వస్తుంది, బంధం వల్ల మనకు దుఃఖం వస్తుంది. కోటరకం చేయిన ప్రతి కోళ్ళు బుద్ధిమంతురాలనుకుంటాం. కోటరకం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ కోళ్ళు అంత బుద్ధిమంతురాలు. ఈ కోళ్ళు వెళ్ళేటప్పటికి అత్తగారు చచ్చిపోయింది అనుకోండి, ఇంకా బుద్ధిమంతురాలే. ఆ అత్తగారు కూడా ఎవరైనా పదివేలు కోటరకం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయికి ఎంత వినయముందో ఎంత బుద్ధిమంతురాలు. అసలు మొదటిసారి వెళ్ళినప్పుడే మనం ఏర్పాటు బట్టలు కూడా ఏర్పాటు కొండలుతుంటే వెళ్తాం, ఇంకా కోటరకం ఏంటి. అయితే పని చేసినప్పుడు తెలుస్తుంది, పని చేయకపోతే నీకు తెలియదు. భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్, భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్. మన బలహీన 10 మందిలో ఉండి మనం పని చేసినప్పుడు కొన్ని బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏకాంతవాసం అవసరమే, సహవాసం కూడా అవసరమే. మన పని కూడా 10 మందిలో ఉండి పని చేసినప్పుడు మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు నన్ను ఏదైనా విమర్శించారనుకోండి మాట వచ్చి, ఆ విమర్శను ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాను, నాకు ఎంతవరకు సహనం ఉంది, ఎంతవరకు ఓర్పు ఉందని మీరు విమర్శించినప్పుడు నాకు తెలుస్తుంది. కానీ మీరు విమర్శలు మీ విమర్శలు లేనప్పుడు నాకు తెలియదు. తర్వాత ఈ సహకారం ఉందని చెప్పి సమాజంలో పీసీలు ఉంటాయి. అలా గొప్పవాడు, చతుర్భువుగా గొప్పవాడు, రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, శంకరు. అసలు తత్వానికి ఆకారం లేదు, తత్వానికి ఒక ఆకారం లేదు, ఆకారం లేనిది ఒక పేరు కూడా దానికి ఉండదు. అంచేత దేవుడిని ఒక ఆకారానికే పరిమితం చేసినప్పుడు, కేవలం ఒక రూపానికే పరిమితం చేసినప్పుడు, ఒక నామానికే పరిమితం చేసినప్పుడు సమాజంలో ఇంకో 1 కోటి సంవత్సరాల తర్వాత కూడా ఈ పేచీని ఎవడో పరిష్కారం చేయలేడు, పేచీలు ఉంటాయి. అంటే తత్వాన్ని ఒక రూపానికి నువ్వు పరిమితం చేస్తావు. ఆ యేసుక్రీస్తు భక్తులు అందరూ యేసుక్రీస్తు ఒకటే నమ్మకండి, లేకపోతే మీకు మోక్షం లేదని చెప్తారనుకున్నారు. ఆ తత్వాన్ని దివినికిని దివ్యత్వాన్ని ఒక రూపానికి ఒక నామానికే పరిమితం చేస్తారనుకోండి, మా అమ్మ దీవులందరూ అల్లాకే పరిమితం చేస్తారనుకోండి, మన హరిందువులందరూ యేసుడికే పరిమితం చేస్తారనుకోండి, అంటే ఉన్న తత్వాన్ని ఉన్న వస్తువుని ఆ బ్రహ్మమును అంతటా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మమును కేవలం ఒక రూపానికే పరిమితం చేస్తున్నంత కాలం మీకు ఈ పేచీలు తప్పు, ఈ దర్శనం తప్పు, సమాజంలో ఈ అశాంతి తప్పు. రాజకీయాల పేరు మీద ఎంత అశాంతి ఉందో, మతాల పేరు మీద కూడా అంత అశాంతి ఉంది. ఇద్దరుంటే ఒకటి ఎక్కువ వాడు తక్కువ, ఉన్నది ఒకటే ఎక్కువ అని తక్కువ. అంచేది నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టద్దు, మమకారాన్ని విడిచిపెట్టు. అక్కడ ఇంటి నీ ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్నాను తిరిగి తిరిగి. నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టకయ్యా, భగవాన్ ఏం చెబుతున్నా, నువ్వు ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని వృత్తిని విడిచిపెట్టద్దు, అహంవృత్తిని విడిచిపెట్టు. నువ్వు వృత్తిని విడిచిపెట్టద్దు, అహంవృత్తిని విడిచిపెట్టు, ఉద్యోగం విడిచిపెట్టద్దు, మమకారాన్ని విడిచిపెట్టు. వెంకటి ఏదో చేయజేస్తున్నాను ఏంటండి, ఆ తలంపుని విడిచిపెట్టు. నీ కుటుంబ సభ్యులు ఉన్నారనుకో, వాళ్ళు నీ వాళ్ళు అనుకోకు, దేవుడు వాళ్ళు అనుకో. అలాగని వాళ్ళకి అన్నం పెట్టు, బట్టకుని ఎంత ముద్దుగా చూస్తున్నారు, ఎంత స్వీట్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో చూడు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. అయితే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, నా వాళ్ళు, నా భార్యని పోషిస్తున్నాను, నా అమ్మను పోషిస్తున్నాను, నా అత్తగారిని పోషిస్తున్నాను, ఇలా ఇలా ఇంటిపై ఈ పెట్టుకోవాలి. వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు, దేవుడు వాళ్ళే. నేను పోషించమని వాళ్ళు నీకు దేవుడు కేటాయించాడు కాబట్టి నీ మనుషులు అనుకోకు, దేవుడి మనుషులు అనుకుని వాళ్ళు నీకు కృషి అయ్యా. అప్పుడు నీకు అప్పుడు ఉద్యోగం మనకు ఇది మనకు ఎలా అనుకోవటం మానేస్తే నీకు దరిద్రం ఎదురుతుంది అంటున్నారు. దేవం గీత నామ సహస్రం, శ్రీపతి రూపాన్ని ధ్యానం చేసుకో, నీ కలిగి ఉంటే ఇతరులకు పెట్టుకో, సరిపోతుంది. నీ క్షేమం గురించి నేను ఎలా ఆలోచించుకుంటున్నావో తోటి మానవ క్షేమం గురించి, మానవ సమాజం గురించి కూడా ఆలోచించుకో. నీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది, తరిస్తావు. కొంతమందికి భార్య రోజు జరుగుతూ ఉంటుంది అనుకున్న సన్యాసం గుర్తించుకుంటే బాగుంటే బాబు అనుకోండి. ఎలా కదో సన్యాసం, ఈ పూర్వం ఎవరైనా పెద్దలు సన్యాసం పుచ్చుకున్నారు కొంతమంది, అందుకే వాళ్ళు సన్యాసం పుచ్చుకుంటా. భగవాన్ అంటున్నాడు, నిజమైన సన్యాసి దాని దుస్తుల్ని తెల్ల బట్టలు విడిచిపెట్టి కాషాయం బట్టలు వేసుకున్నా, సంసారాన్ని ఒకవేళ చెల్లించినా. వాళ్ళు ఎందుకంటే ఆ సంసారం మీద, ఇంట్లో ఉన్న మనుషుల మీద ద్వేషం వచ్చి కోపం వచ్చి చెల్లించలేదు వాళ్ళు. ఈ గౌతమ బుద్ధుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అయితే ఇంట్లో ఉన్న భార్య మీద కోపం, ఇంట్లో వాళ్ళ మీద కోపం, అక్కడ ఉన్న ప్రజల మీద కోపం, అది దానికోసం కాదు అయ్యా, అతని ప్రేమ, అతని జ్ఞానం, అతని శక్తి విస్తృతపడదు. పాపం వల్ల కాదు, అది పాపం వల్ల కాదు. అలాగే నీకేదో ఉద్యోగం చేయడం భారంగా ఉండి, ఇంట్లో మీద కోపంగా ఉండి అలా సన్యాసం పుచ్చుకోలేదు. పూర్వం పెద్దలు అలా సన్యాసం పుచ్చుకుంటే వాళ్ళ ప్రేమ ఇంత విశాలం చేయటం కోసం, వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టడం కోసం, ఏదైతే వాళ్ళు పొందారో అది ఇతరులకు ఇవ్వటం కోసం, తనంతరు వాళ్ళకి ఇతరులు చేయటం కోసం వాళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు. కానీ ఏదో ఎవరి మీద కోపం వల్ల, ద్వేషం వల్ల, కర్పణ్యం వల్ల అది పుచ్చుకోలేదు ఆ సన్యాసం. వాళ్ళ ప్రేమను ఇంకా విశాలం చేయటానికి ఏమి లేదు. సన్యాసులు కూడా పనిచేస్తున్నారు కదా, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే మనం పనిచేస్తున్నాం, వాళ్ళు పనిచేస్తున్నారు. తేడా ఏంటంటే పరిధి తక్కువ, వాళ్ళు పరిధి పెద్దది. తర్వాత వాళ్ళు కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారు, మన కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారు. మనం ఏదైనా సరే సహృదంతో పని ప్రారంభిస్తే, ఇప్పుడు మన గోదావరి నదిని చూడండి, గోదావరిలో మీరు నాసిక్యలు చూస్తే చిన్న బోధికం ఉంటుంది. మేకలు గుర్రెలు కూడా దాటి వెళ్ళిపోతాయి దాన్ని నాసిక్యలు కొండ మీద చూస్తే. అది రాజమండ్రిలో చూస్తే పెద్ద ఉద్యోగంగా ఉంటుంది కాదు, అది నాసిక్యలో కనుక చూస్తే అది మేకలు గుర్రెలు కూడా దాటి వెళ్ళిపోతాయి నదిని. అది రాజమండ్రిలో చూస్తే అంతే విశాలంగా ఉంటుంది. అలాగే మనం సహృదయంతో మనం కనుక పని ప్రారంభిస్తే అది పెద్ద ప్రవాహంగా పెద్ద ఫ్లో కింద విశాలం అయిపోతాం. కానీ ఇప్పుడు హృదయం అది చేసే పద్ధతి, అది చేసే టైంలో మనం సహృదయంతో సద్బుద్ధితో ఆ పని ప్రారంభిస్తే ఆ పని వెళ్ళి నది వెళ్ళి కొద్ది ఎలా విశాలం అవుతుందో మనం చేసే పని కూడా అలా విశాలం. అంటే భగవద్గీతలో కూడా పని చేయమని చెప్పాడు, పని ఎలా చేయమని చెప్పాడు, ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా పని చేయి, పని చెయ్యి, ఎలా చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా చేయటం నేర్చుకోలేదు. ఎలా జీవిస్తే నీకు మోక్షం వస్తుందో అలా జీవించడం నేర్చుకో. పూర్వం ఎవరైనా పెద్దలు సన్యాసం పుచ్చుకుంటారు, అలా చక్రించి పండుగైపోయి రాలినట్టే వాళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు. కానీ బలవంతాన్ని పుచ్చుకోలేదు. నువ్వు కాయ పచ్చిగా ఉందనుకోండి, బలవంతాన్ని కోసామనుకోండి, అది చెట్టు ఏడుస్తుంది. అలాగే నీకు పక్కన రాకుండా ఇల్లుడికి పెట్టి వెళ్ళిపోయి నీకు ఏడిపోయింది నిలుస్తుంది, కానీ ఇంకా సంతోషం ఉండదు నీకు. పక్కన వచ్చిన తర్వాత నువ్వు కాదు నేను సన్యాసం పుచ్చుకునే నీకేం బాధించదు. నువ్వు పక్వానికి రాకుండా ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోయింది నిలుతుంది. చివరికి ఎవరి మీద కోపం వచ్చి సన్యాసం పుచ్చుకుంటే అని చెప్పి నిలుతుంది. కోపం కూడా ఒక రోగం, కోపం కూడా ఒక రోగం. అది మానసిక రోగం, శారీరక రోగం కాదు. అది ఏమిటది, మానసిక రోగం. ఆ రోగం వాళ్ళు ఎన్నో దోషాలు చేస్తాయి. అయితే నువ్వు బ్రహ్మభావంలో ఉండు. నువ్వు ఎర్రబట్టలు వేసుకున్నా నేను సన్యాసిని, సన్యాసిని అనుకో, ఒకప్పుడు బ్రహ్మమే. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు బ్రహ్మమే, బ్రహ్మచారిగా ఉన్నా నువ్వు బ్రహ్మమే, వేరే కాషాయం గుడ్లు వేసుకున్నా నువ్వు బ్రహ్మమే, తెల్లబట్టలు వేసుకున్నా నువ్వు బ్రహ్మమే. అయితే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేను గృహస్థిని, గృహస్థిని అనుకోకు. సన్యాసిని, సన్యాసం తీసుకున్నప్పుడు నేను సన్యాసిని, సన్యాసిని అనుకో, నువ్వు బ్రహ్మమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు బాల్యంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, కౌమారంలో ఉన్నా, నువ్వు బ్రహ్మమే. ఇక ఆ బ్రహ్మభావాన్ని విడిచిపెట్టకు, అఖండ భావాన్ని విడిచిపెట్టకు. బ్రహ్మభావాన్ని, ఆ ప్రేమభావాన్ని విడిచిపెట్టకు, ఆ జ్ఞానభావాన్ని విడిచిపెట్టకు. కానీ నువ్వు బట్టలతో పరిమితం అయిపోవద్దు, నీ ఉపాధికి పరిమితం అవ్వద్దు. ఏం అక్కర్లేదండి, అన్ని ఉపాధులు మనం అనుకుంటే మనకి దాని ఇచ్చాము పుచ్చుకున్నాము బాధపడదు. ఈ ఉపాధులన్నీ మనవి అనుకుంటాం అనుకోండి, ఇంక ఇచ్చామని ఉండదు, పుచ్చుకున్నామని ఉండదు. కానీ నా బుద్ధి ఉపాధికే పరిమితం అయిపోయింది అనుకోండి, ఇచ్చామని పుచ్చుకున్నామని ఇటువంటి భావనలు వస్తాయి. అన్ని ఉపాధులు నావి అనుకున్నప్పుడు ఇంక ఇచ్చామని పుచ్చుకున్నామని ఆ తలంపు పోతుంది. అఖండ భావం ఉన్నప్పుడు, ఆ బ్రహ్మభావం ఉన్నప్పుడు, నీ సన్యాసిగా ఉన్నా, గృహస్థులుగా ఉన్నా, ఏదైనా ఆ నేను తలంపును తీసి పని నిన్ను బంధించదు, కర్మ నిన్ను బంధించదు. ఈ పని నేను చేశాను, ఈ కర్మ నా వల్ల అవుతాను, ఈ తలంపు నిన్ను బంధిస్తాను. ఇది ఇక్కడ లాజిక్కులు. నీ సన్యాసాశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, నేను పని బంధించదు, పని బంధించదు. ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అనే తలంపు నేను బంధిస్తాను. మనిషిని బంధించిన తలంపులే. కామం ఎలాగొస్తుంది, తలంపు రూపంగా వస్తుంది. కోపం ఎలాగొస్తుంది, తలంపు రూపంగా వస్తుంది. అసూ ఎలాగొస్తుంది, తలంపు రూపంగా వస్తాయి. తలంపు విడిచిపెట్టేసి ఏమి లేదు. ఎంత వండర్ఫుల్ లాజిక్తో చూడండి. ఎన్ని తలంపులు, నీ మీద నా కోపం వచ్చిందనుకోండి, ఎలా వస్తున్న కోపం, తలంపు రూపంలో వస్తుంది. ఆ తలంపు నుంచి పెట్టేస్తే కోపం లేదు. తలంపు లేకుండా కామం రాదు, తలంపు లేకుండా కోపం రాదు, తలంపు లేకుండా అసూయ రాదు, తలంపు లేకుండా రోజిత్వం రాదు. ఇవన్నీ తలంపులు మీరు ఆధారపడి తలంపించి పెట్టేస్తే ఇది అంటే తలంపే. మీకు దుఃఖం కూడా తలంపే. ఎవరైనా దుఃఖపడుతున్నామని భగవంతుడు చెప్తే అనుకోడట, మీ దుఃఖాన్ని చేతులు వేసినప్పుడు చూపించమని. ఎవరైనా మేము దుఃఖపడుతున్నామంటే భగవాన్ మీ దుఃఖాన్ని మీ నా చేతులు కొంచెం వేసి చూపించమని. మీరు వేయగలరు దుఃఖాన్ని అంటే దుఃఖం కూడా నిజంగా అవుతారు. తలంపు గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం లేదు, ఇంకా అక్కడ తలంపు లేదు. తలంపు వచ్చినప్పుడు మీకు దుఃఖం వస్తుంది, తలంపు వచ్చినప్పుడు మీకు సంతోషం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడారు అనుకోండి, మీకు సంతోషం వచ్చింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం కూడా వస్తుంది. నేను ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తే మీకు సంతోషం వచ్చినప్పుడు, ఇంకోళ్ళు ఎవరైనా విమర్శించినప్పుడు మీకు దుఃఖం కూడా వస్తుంది. ఎవరైనా పొగిడినా పొగడపోయినా ఒక్కలాగా ఉంటానని మీరు అనుకుంటారు అనుకోండి, మీ అంతనా మీకు తెలియటం లేదనుకోండి, ఎవరు ఎల్లై చేతా పొగడై చేత ఒకసారి మిమ్మల్ని పొగిడిస్తాడు, ఇస్తూ ఆడిబుడ్డి తిరుగుతాడు, ఈయన పొగడరా చూద్దాం, మీకు సంతోషం ఇచ్చేస్తాను, నీ బ్యాలెన్స్ లేదా నేను తెలియపరచడం కోసం. మీకు అర్థమవుతుంది, నేను ఎవరైనా నేను ఎప్పుడు ఒకలా ఉంటాను, నాకు ధ్రీకారంగా ఉంటాను, నాకు వికారం లేదు, ఎవరైనా పొగిడినా నేను ఆ పొగడక ముందు ఎలా ఉన్నానో పొగడబడ్డాక అలా ఉంటాను అనుకుంటాను అనుకోండి, మీరు అనుకునే మాటలు కరెక్ట్ కాదనుకోండి, మీరు నోటితో ఏదైతే చూస్తున్నారో కరెక్ట్ స్టేజ్ మీకు లేదనుకోండి, అప్పుడు ఈ స్టేజ్ ఎవరో ఒకరు ముడ్డికిలుగుతాడు, ముడ్డికిలి నేను పొగడరా అని చూస్తాడు, పొగిడినప్పుడు మీకు ఆ వికారం వచ్చేస్తాడు. రమణ మహర్షి గారు ఒక వాక్యం చెప్పారు అద్భుతం, అది నువ్వు సమాజాన్ని మోసం చేయిస్తావు, ప్రపంచాన్ని మోసం చేయిస్తాం, సర్వేశ్వరుని మోసం చేయలేదు, పరమేశ్వరుని మోసం చేయలేదు. నువ్వు ఎందుకు పని చేస్తున్నావు వాళ్ళు నిలబడి చేస్తున్నావు, ఎందుకు పని చేస్తున్నావు, తిరిగినంత మూర్ఖుడా పరమేశ్వరుడు. పని చేతి ముఖ్యం కాదు, ఎలా చేయాలో నేర్చుకోవాలి, మనది చేసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి, అది భగవద్గీతలో చెప్తుంది. అది పని చేతినే కదా, చేసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి, తెలుసు చెయ్యి తెలుసుకుని చెయ్యి, ఎలా చేయాలో తెలుసుకుని చెయ్యి, అది కర్మయోగం. అంటే ఆత్మస్థితి వల్ల పరిణామం వల్ల కూడా దేహ అభిమానం పెరుగుతుంది. సరస్వానికి మానవుల్లో జీవుల్లో ఈ రెండు బలహీనతలు ఉంటాయి. ఒకటి మౌత్ ఓపెన్ చేస్తే వాడిని పొగుడుకుంటూ ఉంటాడు, లేకపోతే తనను విమర్శిస్తూ ఉంటాడు, ఇంకోటి చేత కదాడు. విమర్శ నోటెంపుడు వస్తే భగవాన్ సమాధానం ఎలా చెప్పాడు అంటే, వాడు భాగవతం చదువుతున్నాడు భగవాన్ దగ్గర కూర్చుని, సంస్కృత భాగవతం చదువుతున్నాడు, సంస్కృతం భాగవతం చదువుతుంటే ఇంకో పండితుడు అక్కడ కూర్చున్నాడు, పండితుడు కూర్చుని ఏమంటే వాడు భాగవతం సంస్కృత భాగవతం చదువుతున్నాడు, చదవటం బాగా చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవుతానే అన్నాడు. అంటే విమర్శలు ఎలా ఉంటాయో చెప్తున్నాను, వాడు సంస్కృత భాగవతం చదువుతున్నాడు, వాడు చదవటం బాగానే చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవటం లేదు, శబ్దానికి అర్థం వాడికి పెరుగుతుం లేదు, వాడు చదవటం చదువుతున్నాడు, వాడు చదివింది వాడికే అర్థం అవటం లేదన్నారు. వెంటనే మనం దానికి సమాధానం చెప్పడం, భగవాన్ వెంటనే చెప్పారు, వాడు పని చేస్తున్నాడు, చదవటం అనే పని చేస్తున్నాడు, వాడికి అర్థం అవటం లేదు, నీ గోడెంతో అర్థం చేసుకున్న పని నువ్వు చెయ్యన్నాడు. వాడు పని చేస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు, చదవటం అనే పని చేస్తున్నాడు, నాకు అర్థం కాకపోవచ్చు, ఆ అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి, ఆడికి అర్థం అవటం లేదు, నీ గోడెంతుకు అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి. గృహస్థాశ్రమం ఏంటి, ఇంట్లో ఉంటావు, సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమంలో ఉంటావు, సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమంలో ఉంటావు, కానీ ఇక్కడేమో ఇల్లు మారుతుంది, వాతావరణం మారుతుంది, ఇంట్లో సభ్యులు ఉంటారు, అక్కడ సన్యాసులు ఉంటారు, సోదర శిష్యులు సోదర సన్యాసులు ఉంటారు, కానీ ఒకటి మీరు గుర్తించుకోండి, వాతావరణం మారచ్చు, మాట్లాడుకునే మాటలు మారచ్చు, ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం వేరుగా ఉండొచ్చు, కానీ మానసికంగా నువ్వు ఏ బలహీనతల నుంచి విడుదల పొందారు అది చూసుకోరా పొలయ్యా. నువ్వు గృహస్థులైనా సన్యాసి అయినా నీకు అంటే బ్రహ్మానుభవం పొందడం కోసం, బ్రాహ్మణ స్థితి పొందడం కోసం నీ ఏ బలహీనతలు ఉన్నావు, నువ్వు సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, దేవ ప్రారంభాన్ని బట్టి గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, కానీ మానసిక బలహీనతలు ఉన్నాయే, నాకు 100 బలహీనతలు ఉన్నాయనుకోండి, ఈ తెలబట్లు తీసేస్తాననుకోండి, ఎడబట్లు వేసుకుంటానుకోండి, ఈ బలహీనతలు అనేవి పోతాయా, నువ్వు పోవు. అయితే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, ఆ మానసికమైన బలహీనతల నుంచి ఆటంకాల నుంచి బ్రహ్మానుభవం పొందడానికి ఏ ఆటంకాలు అయితే నీకు ఉన్నాయి మనసులో, అందులోంచి బయటపడటానికి ప్రయత్నం చేయి, అదే సాధన, అదే తపస్సు, అదే యోగం, అదే భక్తి. నీ స్వరూపాన్ని నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేయటం, నిరంతరము జపించటం, అదే భక్తి అంటే భక్తి అంటే ఏమిటి? నీ స్వరూపం అంటే నీ మనస్సు నిలబెట్టి ఉంచడం, ఈశ్వరుడు ఎక్కడున్నాడో హృదయ కేంద్రంలో నీ మనస్సు నిలబెట్టి ఉంచడం, నిరంతరం నువ్వు ఎవరుగా ఉన్నావు ఆ వస్తువుని ధ్యానం చేయటమే భక్తి. భక్తి అంటే అదే భక్తి. మధ్వాచార్య వారు అన్నారు భక్తి పులి లాంటిది అన్నారు. భక్తి పులి లాంటిది, నీకున్న భక్తి నిజమైతే భక్తి పులి లాంటి. పులి దగ్గరికి మేకలు గొర్రెలు ఆవులు పశువులు ఏమి రావటం. పులి అక్కడ కూర్చుంది అనుకోండి, మేకలు ఎలమంటే వెళ్తే పులి దగ్గరికి ఏమి రావటం. భక్తి కూడా పులి లాంటిది. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ విషయ చింతన ఉండదు, దైవ చింతనే కానీ అన్నారు మధ్వాచార్య. ఎంత బాగా చెప్పారు చూడండి, పులి దగ్గరికి మేకలు రమ్మంటే రావు. అలాగే నీకున్న భక్తి భక్తి అంటే పులి లాంటిది. అంటే విషయాలు రావు అక్కడికి, విశేషించిన లోకవాసన ఈ వాసన దేహవాసన రావు భక్తి అని చూడదు. బలగించడానికి ఒక్కసారి పోవు, నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తా అంటే కాలం కలిసి వస్తుంది. తర్వాత సర్వేశ్వరుడు అనుగ్రహం, ఆ నారాయణుడు అనుగ్రహం కావాలి. ఒకటి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రయత్నం మొదలు పెడితే కాలంలో నెమ్మదిగా ముగ్గుతూ ఉంటావు, నువ్వు పక్వానికి వస్తూ ఉంటావు. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వస్తుంది నీకు. ఒకటి స్వప్రయత్నం, రెండు కాల పరిపక్వం, మూడు ఈశ్వర కటాక్షం, ఇవన్నీ కలిగినప్పుడు నువ్వు తరిస్తావు. ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, 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 నారాయణ.